ఆయన ఇచ్చేటువంటి మాటను ఒకసారి చూద్దామా. 27 కీర్తన, సామ్ 27, సామ్ 27 27 కీర్తన, కీర్తన 27 27 వచనం 5, సామ్ 27 వర్స్ 5, 27 కీర్తన 5 వచనం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆయన ఏం చెప్తున్నాడు? ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. ఈ పదం కొంచెం కొత్తగా ఒక మంచిగా అనిపించినటువంటి పదం. ఈ పదం యొక్క గొప్పతనం ఏంటంటే, ఆపత్కాలంలో నువ్వు నాకు కొండగా ఉన్నావు, బండగా ఉన్నావు అనే పదంలో నుంచి పర్ణశాలలో పెడతావు. ఇట్స్ అదొక రిఫ్యూజ్ సెంటర్, చక్కటి ప్రదేశంలో, ప్రశాంతమైన ప్రదేశంలో. నాకు ఆపద వచ్చినప్పుడు నేను భయపడుతున్న పరిస్థితుల్లో నువ్వు భయపడక్కరలేని ప్రశాంతతను కలిగించే ఒక ప్రదేశంలో తీసుకొచ్చి నన్ను నువ్వు అక్కడ పెడతావు అనే విషయం భక్తుడు చెప్తున్నాడు. ఈరోజు మనందరం రిసార్ట్స్కి వెళ్తాం కదా, ఎక్కడికో కాసేపు రిలాక్స్ అవ్వడానికి, నెట్వర్క్ కు దూరంగా ఉండడానికి, మరికొంత ఎనర్జైజ్ అవ్వడానికి, రిఫ్రెష్ అవ్వడానికి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీకు ఆపత్కాలం వస్తే నేను నిన్ను రిఫ్రెష్ చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు, ఆయన అంట తన గుడారపు మాటున నన్ను దాచుతూ ఉంటాడు. ఆయనే దాచి, ఆయనే గనక మన సరిహద్దుల మీద నిలబడ్డాడు అనుకోండి, ఆయన సైన్యములకి అధిపతి కాబట్టి టోటల్ బెటాలియన్ ఆయన మనకోసం నిలబెడతాడు. కొన్నిసార్లు ప్రోటోకాల్ ఉంటుంది చూసారా, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చిన వెంటనే ఆ ప్లేస్ లోకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మ్యాండటరీగా అటెండ్ అవ్వాలి. ఆ లోకల్, ఆ స్టేట్ కు సంబంధించినటువంటి చీఫ్స్, ఆ తర్వాత సైన్యానికి సంబంధించిన ప్రతి అధ్యక్షులు ఆ ప్రదేశాలకు వచ్చి నిలబడాలి. ప్రోటోకాల్ మిస్ అవడానికి లేదు. లోకల్ కౌన్సిలర్ దగ్గర నుంచి హైయర్ అఫీషియల్ ఎవరైనా అందరూ కూడా ఆ ప్రదేశంలోకి వచ్చి నిలబడతారు. మరి దేవుడే నిన్ను రిఫ్యూజ్ చేయడానికి నిలబెడితే మరి మిగిలిన వాళ్ళందరి సంగతి ఏంటి? ఆయన పరిపాలన కింద ఉన్న అధికారులు, ఆయన మాట చెబితే ఎదురు చూసే దేవదూతలు, ఆయన మాట పట్టుకుని నీ దగ్గరకు రావాల్సిన మెసెంజర్స్ అందరూ కూడా దేవుని పక్షంగా వచ్చేసి నీ చుట్టూ కాచుకుని ఉంటారంట. దాట్ ఈజ్ వాట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్. ఆయన మీ పక్షంగా కాపలా కాస్తే ఎవడైనా చీమ కూడా లోపలికి దూరడానికి అవకాశం లేదు. ఆపత్కాలమున నిన్ను దాచుతూ ఉంటాడు. ఏ ఆపదైనా సరే, అది ఆర్థికమైన ఆపద, శారీరకమైన ఆపద, మానసికమైన ఆపద, భౌతికమైన లేక కుటుంబపరమైన, ఉద్యోగపరమైన, వ్యాపారపరమైన, ఏ చదువుకు సంబంధించిన ఏ రకమైన ప్రాబ్లం అయినా ఆయన నిన్ను దాచుకుని నిన్ను ఆయన ఏం చేస్తాడట, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కిస్తాడు. నిన్ను ఎక్కదగిన ప్రదేశంలోనికి, ఎక్కగలిగిన స్థలంలోనికి ఎక్కించ, ఆ ప్రదేశంలో పెడితే ప్రజలందరూ నిన్ను చూస్తారు అని అనుకునే ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోకి నిన్ను ఎక్కించి నిన్ను నుంచో పెడతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకసారి మీ పక్కోళ్ళకి చెప్పండి, నీకు ఆపత్కాలంలో దేవుడు నిన్ను దాచుకుంటాడు, తన పర్ణశాలలో దాస్తున్నాడు, తన గుడారపు మాటను దాస్తాడు, ఆయన దుర్గము మీదకి నిన్ను ఎక్కిస్తాడు. ఇది ఎవరు మాట? నమ్మండి, నమ్మని చెప్పండి. ఎందుకంటే చాలాసార్లు దేవుని మాటని నమ్మడానికి తప్ప మిగిలిన ఎవడేం చెప్పినా నమ్ముతారు కదా. జాతకాలు ఎవడన్నా వచ్చి చెప్తే ఏం చేస్తారు? అమ్మో నా జాతకం ఇలా ఉంటుందండి అని నమ్మేస్తారు. గ్రహాలని ఆడుకునే వాళ్ళు చెప్తారు, గ్రహాలు వీళ్ళు తిప్పగలరా, ఆయన అధికారంలో ఉన్నాయి. మనుషులు ఏవో నమ్ముతారు కదా. దేవుని మాటను స్పష్టంగా నమ్మడానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. మంచిది. ఈ దీరపు దేవుని యొక్క లేఖలోకి వెళ్ళాం. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మంచి దేవుడు మరోసారి మనతో ఈ సాయంత్రకాల సమయం తన వర్తమానంతో మాట్లాడుతుండగా మనందరం వినటానికి చెవులు కలిగి శిష్యునికి తగిన వినుబుద్ధితో వినడానికి సిద్ధపడదాం. గడిచిన వారపు విషయాన్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన తప్ప ఏ మార్గము లేదు. ఆయన ద్వారము కాకుండా ఏ రకమైన పద్ధతుల్లో నువ్వు యేసుప్రభుని అంగీకరించినా కూడా అది చెల్లదు. అది నీకు స్వస్థత మార్గం కావచ్చు, లేక మీ తాతగారు పాస్టర్ గారు అనే మార్గం కావచ్చు, లేక మీ ఆత్మీయ తల్లి మీకోసం ఏదైనా కనిపెట్టి చేసేసిందని చెప్పి ఆమె మార్గంలో నుంచి నువ్వు వెళ్ళినా నువ్వు మార్గం, నీకు మార్గము యేసై ఉండాలి. అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు నిన్ను దేవుని దగ్గరికి తేగలవు కానీ దేవునిలోకి నడిపించలేవు. దేవునిలోకి నడిపించాలంటే నీకు ద్వారం ఎవరై ఉండాలి? యేసు అయి ఉండాలి. యేసు ద్వారం ద్వారా కాకుండా ఇంకేదైనా వస్తే అది అంగీకరించబడదు. మరి ఈ లోకంలో ఉండేటువంటి పరిచారికలు మనలో మూడు రకాల బలహీనతలు తీసుకుంటారు. మొట్టమొదటి ఏంటంటే, నీలో ఉన్న దేవుని వారు దొంగతనం చేస్తారు, గాడ్ ని తీసేస్తారు. నీ లోపల ఉన్న గాడ్లీనెస్ ని తీసేస్తారు. వారు ఏం చేస్తారంటే మధ్యవర్తిగా మనుషులు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మీలో చాలా మంది సాక్ష్యాలు మీరు వింటారు కదా, దేవుడు నన్ను రక్షించాడు అని చెప్పడం కన్నా ఈ అమ్మగారు ప్రార్థన వల్ల నేను రక్షించబడ్డాను, దట్స్ ఆల్, యువర్ వే ఈజ్ అవుట్. ఈ అయ్యగారు ప్రార్థన చేస్తే ఈ స్వస్థత రావడాన్ని బట్టి నేను దేవునిలో, నేను నా కుటుంబం అంతా యెహోషువలాగా నమ్ముతున్నామని నువ్వు చెప్పినా ఆ దెబ్బతో నీలో ఉన్న దేవుణ్ణి దొంగిలించి వ్యక్తి ఎంటర్ అవుతాడు. ప్రవచనాలు కావచ్చు, అద్భుతాలు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్రార్థనలు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. రెండవది, నీ హృదయంలో ఉన్నటువంటి దేవుని సింహాసనాన్ని దొంగిలిస్తారు. ద థ్రోన్, దేవుని సింహాసనాన్ని నీ హృదయం నుంచి దొంగిలించేస్తారు. ఆ ప్రదేశంలో వాళ్ళు దేవుని మహిమను దొంగిలించడానికి ప్రయత్నం చేసి మనుషులను రక్షణ కొరకు చేసిన దేవుని ఏర్పాటును సైతం వాళ్ళు పక్కకు పెట్టేస్తారు. నీ హృదయంలో దేవత్వం యొక్క సంపూర్ణతను, క్రీస్తును చూడనివ్వకుండా నీ హార్ట్ ని కంప్లీట్ గా వేరొక సింహాసనం నీ మీదకి వచ్చేస్తుంది. ఒకసారి మీరు ఆలోచిస్తే ఆయా ప్రదేశాలలో చాలా మంది భక్తులు లేక పెద్దవారు, దొంగలు దోచుకునే వాళ్ళు ఆ ప్రదేశాల్లో. మీరు ఒక చిక్కటి విషయం చెప్తే మీరు బాధపడతారేమో, యవన పిల్లలే కాదు భార్యలు భర్తలు కూడా మీ ఇంట్లో మీరు పనిచేయడానికి మీరు ఇష్టపడరు కానీ మీ చర్చిలో మీ పాస్టర్ గారు చెప్తే ఏం చేస్తారండి? మూడు రోజులు మీటింగ్లు, నాలుగు రోజులు మీటింగ్లు అంటే తిండి తిన్నామా, ఉన్నామా, పడుకున్నామా అన్నది కూడా లేకుండా ఆ స్టేజ్ దగ్గర గుంజలు పాతి, కుర్చీలు సర్ది, టేబుల్ సర్ది, మేకప్లు చేసి, పోస్టర్లు అంటించి ఇక ఈ తిప్పలకి మీరు ఎన్ని కష్టపడతారు? అక్కడ మీ హృదయంలో క్రీస్తు సింహాసనానికి, దేవుని మాటకు మీరు ఇవ్వాల్సిన విలువ బదులు పాస్టర్ గారు, ఆయన చేసే సేవ, ఆయన ద్వారా జరగబోతున్న ప్రపంచానికి ఉద్ధరణ ఇదే నీకు కనపడదు. అక్కడ నీ హార్ట్ లో ఉన్న క్రీస్తు సింహాసనాన్ని వారు దొంగిలిస్తారు. మూడవది, నిన్ను దొంగిలిస్తారు. దే క్యాప్చర్ యూ, మనిషిని దొంగతనం చేసేస్తారు. మొదటిగా నీ హృదయంలో దేవుడు ఎప్పుడైతే తొలగిపోతాడో దేవుని సింహాసనం తొలగిపోతుంది. రెండవదిగా, మూడవదిగా, నీ రక్షణ మార్గంలో నీకున్నటువంటి ప్రతి ప్రయత్నము, ప్రతి పరిస్థితి కూడా దొంగిలించబడుతుంది. అక్కడ ఎలా అవుతుందో తెలుసా? ఈ రోజు మీరు వినడానికి ముందుగా మీకు విషయాన్ని చెప్పడానికి కారణం ఉంది. ఏంటంటే ఇక్కడ ఎవరైనా దేవుని యొక్క సేవకులు అనబడినటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో, పాస్టోరియల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో, చర్చ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో, అక్కడ మేము వేసే వేషాలు మీరు కూడా వెంబడిస్తారు. అవునా కాదా? చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ ప్రదేశంలో నిలబడినటువంటి పాస్టర్ గారు చక్కగా అలంకరణగా తయారయ్యి నీట్గా బ్యూటీగా ఇప్పుడే మోడల్ గా అయినట్టు లెక్క బ్యూటీ పార్లర్ నుంచి వచ్చినట్టు ఉందనుకోండి, సంఘంలో వాళ్ళు వెంబడిస్తారా లేదా? ఏమంటారు మీరు ఖచ్చితంగా? ఇక్కడ నుంచి మా అమ్మగారు తల నిండా పువ్వులు పెట్టుకుని పెద్ద లిప్స్టిక్ రాసుకుని చక్కగా తయారైంది అనుకోండి, ఇంత జూకాలు పెట్టుకుని ఇవన్నీ, ఖచ్చితంగా మీలో పిల్లలు ఏమడుగుతారు? ఏ పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు తయారయ్యగలేంది, నువ్వెందుకు తయారవు, నేనెందుకు తయారవ్వకూడదు, వస్తుందా లేదా? ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్లోగా మేము వేసుకునేటువంటి డ్రెస్సులు, మేము వేసుకునే మేకప్లు, మేము వేసుకునే వేషాలు, మేము వేసుకునేటువంటి అనవసరమైన విషయాలను ఈ ప్రదేశంలోనికి వచ్చి దేవుని యొక్క పద్ధతులను నేను లెక్క మేము అనే వారు దొంగతనం చేసేస్తాం. అలా చాలా మందివి ఈరోజు వెర్రి వేషాలుగా ఫాలో అవుతూ అదే క్రైస్తవ్యం కూడా అని దేవుని పద్ధతులని మనం నడుస్తూ ఉన్నాం. మొదటి సంఘానికి, ఈ కడవరి కాలపు పోయే కాలపు సంఘానికి, పోయే కాలం అంటే ఎత్తబడే సంఘానికి, ఎత్తబడే సంఘానికి మధ్యలో ఈ పోకడ విపరీతంగా జరుగుతుంది. నువ్వు ఎక్కడైనా సభ్యుడు ఉన్నావేమో చెక్ చేసుకో. ఈరోజు నిజమైన కాపరి, మంచి కాపరి అని పిలువబడిన యేసు ఎలా ఉంటాడో ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం అందరం ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. హవీస్ ఇక్కడ నువ్వు ఎక్కడున్నావు చూసుకో. బైబిల్ చెప్తుంది క్రైస్తవ విశ్వాసం ప్రతి ఒక్కరిని కూడా గొర్రెలు అని చెప్తా ఉంది. అంటే ఎవరిని పడితే వాళ్ళు వెంబడించడం కాదు, ఎవరిని నమ్మితుందో వారిని వెంబడించడం. గొర్రె దేన్ని పడితే అది వెంబడిస్తుందని చాలా మంది చెప్తారు, తప్పు. ఎవరినైతే గొర్రె నమ్ముతుందో ఆ నమ్ముతున్న యజమాని నడుస్తూ ఉండగా ఎవరు చెప్పినా కూడా వెళ్ళదు, ఎవరి స్వరాన్ని గుర్తుపడదు, స్పష్టంగా చక్కగా అదే కాపరి గొర్రె స్వరాన్ని విని వెళ్ళిపోతా ఉంటుంది. ఆ మంచి కాపరి ఏం చేస్తాడో చూద్దాం. లూకా సువార్త 19:10, లూక్ గోస్పెల్ చాప్టర్ 19:10, లూకా సువార్త 19:10. ఈ వర్తమానం మీరు వినేటప్పుడు సాత్వికమైన మనసుతో వినండి. ఏ రకమైన మీ లోపల ఉన్న పవర్ కి మీరు అవకాశం ఇవ్వకండి. మిమ్మల్ని మీరు అణుచుకోండి. మీలో ఉద్రేకాలు వస్తాయి, కోపాలు వస్తాయి, చిరాకు వస్తుంది, ఎందుకు వినాలి అనిపిస్తుంది, నన్నే అంటున్నాడేమో అనేలాంటి బాధ కూడా మీకు కలుగుద్ది. దయచేసి ఏ రకమైన ఉద్రేకాలకు అవకాశం ఇవ్వకుండా ఆత్మ చెప్పే ప్రతి స్వరాన్ని గుర్తుపడడానికి ప్రయత్నించండి. లూకా సువార్త 19:10, లూక్ గోస్పెల్ చాప్టర్ 19:10, 19 లూకా సువార్త 10 ఏం చేస్తుంది? నిజమైన మంచి కాపరి అని యేసు ఎలా ఉంటాడు, మాదిరి కలిగి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడం ప్రయత్నించేదా. 10 లూకా సువార్త 19:10, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఏం చేస్తాడట? నశించిన దానిని వెతికి వెతకుతాడు. వెతికిన తర్వాత ఏం చేస్తాడు? రక్షణలోకి తీసుకొస్తాడు, రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే దాని కొరకే. చూడండి 10వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ 10:10, 10:10 కూడా ఆయన అంటున్నాడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని, మంచి కాపరి గురించి మనకు చెప్తున్నటువంటి మాట. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు ఒక కాంటెస్ట్ లో ఉండిపోకండి. ఆ అధ్యాయంలో మీకు ఏదైనా కాపరి అనే స్వరం వినపడింది అనుకోండి, ఆ కాపరికి సంబంధించిన మిగిలిన 4 గోస్పెల్స్ లో ఏం చెప్పారో చూడండి, అదర్ ఎఫిసియన్స్ లో ఏముందో చూడండి, రెవల్యూషన్స్ లో ఏముందో చూడండి. అంతేకాని మీరు బైబిల్ చదువుకుంటూ వెళ్ళిపోతున్నా మా అధ్యాయులు ఇవే అని మీరు అక్కడ ఉండిపోయారా, దేవుని మీతో చెప్పే మాటల్లో కొన్ని మాటలు వినపడతాయి, కొన్ని మాటలు వినపడవు. సగం మాటలు వింటే సగం అర్థం అవుతుంది, పూర్తి మాటలు వింటే పూర్తిగా అర్థమవుతుంది. సో అపోహ పడకుండా ఉండడానికి ఒక అర్థం వచ్చిన వెంటనే దానికి సంబంధించిన కాంటెస్ట్లు అన్ని మీరు వెతకాలి. అది వెతకాలి అంటే బైబిల్ని ముందు మనం చదవాలి. బైబిల్ని చదివితే సరిపోద్దా? బైబిల్ మీద మనకేమైనా కొంచెం జ్ఞానం కావాలా? దాని మీద కొంచెం అవగాహన కలిగి ఉండడానికి బైబిల్తో మీరు కొంచెం సహవాసం గడిపితే బైబిల్ మీతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. చూడండి 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ వచనం, జాన్ గోస్పెల్ చాప్టర్ 10:10, దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా. యేసుక్రీస్తు వారు గొర్రెలకు జీవం కలగడానికి, అంతేకాదు మళ్ళీ ఆయన ఇవ్వడానికి వచ్చాడు, సమృద్ధిగా ఇవ్వడానికి, కొంచెం ఇవ్వడానికి కాదు కంప్లీట్ గా ఇవ్వడానికి వచ్చాడంట, ఫుల్ గా ఇవ్వడానికి వచ్చాడనంట. అంటే జీవించడానికి జీవము లేక జీవితానికి కావలసిన అన్ని లక్షణాలను, కొన్ని కొన్ని కాదు అన్ని ఇవ్వడానికి వచ్చాడంట. మీ అమ్మగారు ఎప్పుడైనా మీకు పెళ్ళిడు వచ్చిందని చెప్పి పెళ్లి చేయడానికి ఆడపిల్లల్ని తయారు చేసినప్పుడు, సిద్ధపడుతుండేటప్పుడు, అమ్మా నువ్వు పలానా ఇంటికి వెళ్తున్నావు, పలానా అత్తగారు నీకు అమ్మగారు అవుతారు, పలానా మామగారు నీకు నాన్నగారు అవుతారు, పలానా ఆయన నీకు మరిది గారు లేక తమ్ముడు గారు అవుతారు, ఈ వరుసలు ఉంటాయని చెప్పి వంట చేయడం నేర్పించేటప్పుడు, ఇదిగో ఇది ఉప్పు అంటారు, ఇది కారం అంటారు, ఇది మిరియాలు అంటారు, మీ ఇంట్లో పోపు డబ్బాలన్నీ మీకు పరిచయం చేసి వంట ఎలా చేయాలో సగం చెప్తారా పూర్తిగా చెప్తారా? సగం చెప్పి టైంలో అన్ని నేర్చుకుంటావులే అలా వేయన్నారు అనుకో, అక్కడికి వెళ్ళి మీరే వండుతారు, సగమే వండుతారు. అప్పుడు నెక్స్ట్ మిగిలిన ఉండాల్సింది ఎవరు? మీ అమ్మగారు. ఎందుకు వాళ్ళు ఖచ్చితంగా పిలుస్తారు, ఇదేనేటమ్మా నీ పెంపకం, ఇదేనమ్మా నువ్వు నేర్పింది, సగం నేర్పేవేంటి, పూర్తిగా చెయ్యి. అంటే ఒక విషయం మీద పూర్తి అవగాహన కావాలంటే సమృద్ధిగా కలిగి ఉండడం అంటే అన్ని విషయాలలో జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఒకే ఒక విషయం కాదు, ఆ ఒక్క విషయానికే నువ్వు సంఘానికి వెళ్ళడం కాదు, ఆ విషయం కొరకే నువ్వు చర్చిల చుట్టూ తిరగడం కాదు, ఆ ఒక్క విషయంలోనే నువ్వు ఏదో దొరుకుతుందని అక్కడికే వెళ్తున్నావు అంటే ఆ గొర్రె నీకు సమృద్ధి జీవంలోకి నడిపించే గొర్రె కాదు, నీ ద్వారం మారిపోయింది, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఆయన ఏం చేస్తాడు? ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వెంటనే ఆయనలాగా వచ్చిన ప్రతి మనిషిని కూడా దైవంలో సంపూర్ణంగా చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఎవ్రీ స్పిరిచువల్ లీడర్, ఆత్మీయమైన నాయకుడు లేక నిజమైన కాపరి నిన్ను పర్ఫెక్ట్ గా ఉండాలని చూస్తాడు, నీలో సంపూర్ణంగా తయారు చేయాలని చూస్తాడు, నీలో క్రీస్తు పరిపూర్ణత రావాలని చూస్తాడు. నీ జీవితంలో ఉన్న శారీరక రూపం పోయి ఆత్మీయమైన పరిపూర్ణమైన రూపం నీలో నుంచి కనపడడానికి ప్రయాసపడే కాపరి యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి మాట. అంతేకాదు కొలసీ పత్రిక 1:28, కొలసీయన్స్ చాప్టర్ 1:28. ఈరోజు కొంచెం లేఖనాలను ఎక్కువగా పరిశీలిద్దాం. దేవుని యొక్క మంచి మాటలో ఉన్న విలువను నువ్వు అర్థం చేసుకోవడం కొరకు నీకు ఈ విషయాలు తప్పనిసరి. 1వ అధ్యాయము కొలసీ పత్రిక 28వ వచనం, కొలసీయన్స్ చాప్టర్ 1:28, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధమైన జ్ఞానంతోనూ మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధించచ్చు, ఆయనను ప్రకటిస్తున్నాం. నేనేం విమర్శించట్లేదు, కానీ నీకు వాస్తవం చెప్పాల్సింది ఉంది. ఎందుకంటే క్రీస్తునందు నిన్ను ఎలా తయారు చేయాలి? సంఘము సంపూర్ణుని. కొలసీ పత్రిక 1:28, కొలసీయన్స్ 1:28, క్రీస్తునందు నిన్ను ఎలా తయారు చేయాలి? సహాఫ్ తయారు చేయడానికి కుదరదు. మీలో ఎవరైనా పిలిచి, నిన్న దినం మేము ఒక గ్రామానికి వెళ్ళి సువార్త చేశాం, సువార్త చేస్తున్నప్పుడు ఒక పక్క వేరొక ఆయన ఎవరో వచ్చారు, నేను మైక్ లో మాట్లాడేటప్పుడు, దేవుని ప్రేమించిన వారు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే, దేవుని గురించి తెలుసుకోవాల్సిన వారు ఎక్కడైనా ఉన్నట్లయితే, దేవుని గురించి ఆల్రెడీ అనుభవం కలిగిన వారు ఉన్నట్లయితే, దయచేసి ఈ ప్రదేశానికి వచ్చి ఈ వర్తమానం వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామని చెప్పాను. ఒక ఆయన వచ్చాడు, ఆయన వచ్చి విన్నాడు. విన్న తర్వాత లాస్ట్ లో వచ్చి ఆయన అన్నాడు, బా పాస్టర్ గారు ఏం చెప్పారండి సువార్త అన్నాడు. ఏం చెప్పానన్నాను, చాలా బాగా చెప్పారండి అన్నాడు. నీకు మైక్ ఇస్తాను నువ్వు మాట్లాడగలవండి, మా పాస్టర్ గారు అలాంటివి ఎప్పుడు మా చెప్పలేదన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది, మన చర్చిలో ఎంతమందికి మైక్ తెలుగుతారా అని. ఎన్ని సంవత్సరాలు నీకు అనుభవం కావాలి క్రీస్తు గురించి చెప్పడానికి చెప్పండి? హౌ మెనీ ఇయర్స్ ఇన్ నీడెడ్? ఎందుకు 4 లేక 3 5 మాత్రమే తయారవుతారండి? ఆళ్లే శిష్యులా, మిగిలిన శిష్యులు కాదా? మిగిలిన క్రీస్తు కొరకు నిలబడడానికి మీ మీ పరిధిలో మీరు ప్రకటించే సువార్త గురించి నేను మాట్లాడలే. బహిరంగంగా సవాలు చేయాల్సి వచ్చినప్పుడు ప్రజల మధ్య మేడలెక్కి చీకట్లో రాత్రుల్లో నువ్వు నిలబడి మాట్లాడాల్సి వస్తే నీ శక్తి ఏంటి? నీ ఇంటి దగ్గర నువ్వు ఎలాగో సువార్త చేస్తావు? రోజు తెల్లారలెక్కితే బజార్లో ఎవడోడు చెప్తావు, ఆటోలో చెప్తావు, అది కాదు సువార్త. ఒకసారి సవాలు చేయాల్సిన పరిస్థితి వస్తే నీ నోట్లో మాటలు మిగులుతాయా? బయటికి వస్తాయా? ధారాళంగా అనర్గళంగా ప్రభు యొక్క గొప్పతనం గురించి, ప్రభు అవతల వ్యక్తులకు ఎందుకు అవసరమో, ఆ జనంలో అన్న ప్రతి ఒక్కరికి కావలసినటువంటి సమయ స్ఫూర్తి కలిగిన సందర్భానుసారమైన ఆత్మానుసారమైన జ్ఞానం కలిగిన మంచి వాక్కును నువ్వు ప్రకటించగలవా? అది పాస్టర్లో కొంతమందికే జల్లుద్దండి, అందరికీ చెల్లదండి. కానీ బైబిల్ అలా చెప్పట్లే. క్రీస్తునందు సంపూర్ణత అంటే ఒక విషయంలో నిన్ను పర్ఫెక్ట్ గా చేసి మరొక విషయంలో వదిలేయడం కాదు. ఆయన క్రీస్తులో నిలబడడానికి, పరిపూర్ణంగా ఆలోచించడానికి ఎప్పుడూ కూడా ఆయన ప్రయత్నం చేస్తాడు. అందుకే ఆయన అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని చెప్తున్నాడు యోహాను సువార్తలో. అంటే ఎలా తెలుసుకుంటాడు యేసుక్రీస్తుని, ఏ విషయాలను బట్టి? ఒకసారి ఆలోచిద్దాం. నేను మీకు ఒక నాలుగు విషయాలు మీకు పరిచయం చేస్తాను ఎలా జరుగుద్దో. గొర్రెల కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. యెషయా గ్రంథం 53:6 మనం ఆ మాట చదువుతాం. గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టడం అంటే నిజంగా చచ్చిపోయాడు, నిజంగా చనిపోయాడు. ఈరోజు ఒకవేళ ఎవరైనా నన్ను చంపుతాము అని అంటే ఇక్కడ చాలా మంది చచ్చిపోవడానికి రెడీ అవుతారు. ఆత్మాహుతి దళం అంటారాటిని. మా పాస్టర్ గారిని ఏమని అంటారా అని చెప్పి లేచిపోతారు. కానీ యేసుప్రభు వారి శిష్యులు అలా చేయలే, యేసుప్రభు వారిని చక్కగా అప్పగించేశారు, అని పారిపోయారు. మనం ఈరోజు ఏం చేస్తాము? రివర్స్. అదేం జరగదు, నువ్వు అదే పద్ధతిలో చేయాలి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం పెడతాడు. అది ఆయన నీతి. ఈరోజు నువ్వు ఒక కాపరిగా నీ కుటుంబంలో ఉంటే, ఒక తల్లి, మన డాక్టర్ గారు ఆయన ఒక రీసెర్చ్ పేపర్ గురించి చెప్తూ ఆయన మాట చెప్పారు. ఆయన అంటున్నారు, తల్లిదండ్రులట ఒకవేళ వాళ్ళ పిల్లలతో పాటు ఏ భూకంపంలోనో ఏ యాక్సిడెంట్లోనో చనిపోవాల్సి వస్తే పిల్లల్ని ఎత్తి పట్టేసుకుని చచ్చిపోతారంట. వాళ్ళు బతుకుతారని వాళ్ళని లేపేస్తారంట. ఏ వయసులో తల్లి అయినా సరే ఈ ఆమెకున్న శక్తిని బట్టి తన బిడ్డను రక్షించాలి అనే తపనే ముందు ఉంటుంటారు తప్ప, నేను బతకాలన్న పిల్లడు చచ్చిపోయినా పర్లేదని ఏ తల్లి అనుకుందట. అది నేచురల్ ఫెనామినా అని చెప్తున్నారు. అదొక రకమైన సీక్రెట్ అట. ఆ చచ్చిపోయే టైంలో కూడా వాళ్ళకున్న ఆలోచన ఏంటి? నా బిడ్డ బతుకుతాడని చెప్పి పైకెత్తేసి చచ్చిపోవడం, ఏదో ఒక విధంగా ప్రొటెక్ట్ చేయాలని. అలాంటిది మంచి కాపరి తన గొర్రెల కొరకు తను ప్రాణం పెట్టడానికి ఒక ఆశ పడతా ఉన్నాడు. ఇది ఆయనకున్నటువంటి మంచి పద. రెండోది ఏంటంటే, లూకాసువార్త 15:4 ఆయన మనతో చెప్పినటువంటి లక్షణం చూడండి. Luke 15:4, దయచేసి నేను మీ కాపరుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మన మంచి కాపరి అనే యేసుతో మనకున్న సంబంధం గురించి ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను. దీని ఎండింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఈ విషయాలు బాగా అర్థమవుతాయి. లూకాసువార్త 15:4, మీలో ఏ మనుషునికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒక్కటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, వెళ్ళిపోయిన గొర్రె, తప్పిపోయిన గొర్రె. గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయిన గురించి వెతకక్కర్లే, తప్పిపోయిన గొర్రె గురించి వెతకమని చెప్పాడు. తప్పిపోవడం అనంటే వెళ్ళిపోవడానికి ఇంటెన్షన్ ఉంటుంది, తప్పిపోవడానికి బుర్ర చెడిపోయి ఉంటుంది. నేను మా గొర్రెల కాపరిని అడిగాను, మా ఇంటి దగ్గర విలేజ్ లో మనకి చుట్టుపక్కల బాగా పొలం దగ్గరకు వచ్చి కాస్త ఉండేటట్టు అని అడిగాను, మీ దగ్గర 1000 ఎన్నున్నాయంటే 600 అన్నాడు, మీ దగ్గర ఏంటంటే 300 అన్నాడు. ఆ గొర్రెది ఎప్పుడైనా దీనిలోకి వచ్చేసిందంటే అప్పుడప్పుడు వస్తాయి బాబు అన్నాడు. అదేంటి, ఎలా వచ్చేస్తుంది, ఏంటి కారణం ఏంటి అంటే, దానికి బుర్ర తెగులు వ్యాధి ఉంటుంది బాబు, బుర్రలో పురుగు ఉంటుంది గొర్రెకి, అది కదిలింది అనుకోండి దాని అది ఏ గొర్రెలో ఉండేదో ఏ మందలో ఉండేదో అది గుర్తుపట్టదు. అప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒకటి మందే కదా నిలిపోద్దు బాబు అన్నాడు. అప్పుడు అర్థమైంది, పురుగు కదిలితే తప్ప, అదే దాన్ని బుర్ర పోడైతే తప్ప ఆ గొర్రె మందలో నుంచి ఇంకో మందలోకి జంప్ చేయదు, లేకపోతే తన గొర్రె తన మందని గుర్తుపడదు. ఇక్కడ చెప్తున్నాడు తప్పిపోయిన గొర్రె, వెళ్ళిపోయిన గొర్రె గురించి మాట్లాడట్లేదు. మీరు అపార్థం చేసుకుని దాన్ని నన్ను విమర్శించకండి, బైబిల్ చెప్తుంది. ఏం చెప్పాడు, తప్పిపోయిన దొడ్డులో ప్రతి గొర్రెని ఆయన ఏం చేస్తాడట? వెతికి కనుక్కుంటాడు. విచిత్రం ఏంటంటే, తప్పిపోవడం అనేది ఒకేసారి ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోవడం కాదు, ఉండి తప్పిపోతా ఉంటుంది, అక్కడే ఉంటుంది, తప్పిపోతా ఉంటుంది. అలాంటి తప్పిపోయే పనిని గుర్తుపడతాడు కాపర్. దేవుని దగ్గరే ఉంటాడు, మందిరంలోకి రాకపోవచ్చు, మరో ప్రదేశంలోకి వెళ్ళపోవచ్చు, మరో దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పొచ్చు, వాడికి తెలిసిన మెటవేదాంతాలు బైబిల్ సిద్ధాంతాలు మాట్లాడుకోవచ్చు, నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నాకు దేవుడు మాట్లాడతాడనే భ్రమలో ఉండొచ్చు. తప్పిపోయే లక్షణాలు చాలా ఉంటాయి, దాన్ని వెతికి కనుక్కుంటాడు మంచి కాపరి. మూడోది ఏం చేస్తాడంటే, అదే అధ్యాయం 5వ వచనం చూడండి, 15:5, లూకాసువార్త 15:5, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితుడు పరుగు వారిని పిలిచి సంతోషించమని చెప్తాడు. అంటే ఏం చేస్తాడు, దొరికినప్పుడు ఏం చేస్తాడు, దాన్ని తీసుకుని దాన్ని ఎత్తుకుంటాడంట, ఎత్తుకుంటాడంట. అది మంచి అనుభవం కదా. అందుకే బైబిల్ చెప్తుంది నిన్ను ముదివి వచ్చే వరకు ఎత్తుకుని కూడా నేనే. ముదివి అంటే ఓల్డ్ ఏజ్. చాలా మందికి ఏ ఏజ్ వరకు దేవుడు ఉంటాడు అని అంటే వృద్ధులైన తర్వాతే దేవుడు ఉంటాడు చాలా మందికి. ఎందుకంటే అంతవరకు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, పిల్లల్ని సాక్కుంటూ జీవితకాలం ఎవరికో తాకట్టు పెట్టి బతుకుతారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణ రామ యేసు అల్లా అనే భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏజ్ టైంలో. ఈయన అలా కాదంట. బైబిల్ ఖచ్చితంగా చెప్తుంది తప్పిపోయిన వెంటనే దాన్ని ముదిమి వచ్చే వరకు ఎత్తుకునేవాడని నేనే. నేను ఎత్తేసుకుంటాడు, ఎత్తేసుకుని తీసుకొచ్చేసి గుండెల మీద పెట్టుకుంటూ ఉంటాడు. మరి నాలుగో విషయం ఏంటంటే యోహాను సువార్త 10:9 చెప్తాడు ఆయన గొర్రెలను లోపలికి పోవచ్చు బయటకు వచ్చు మేత మేయుచు ఉండును అని చెప్పాడండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 10:10, John 10:9, 10:9, 10:9 యోహాను సువార్త 9:9 చూడండి. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనను లోపలికి ప్రవేశించిన ఎడల వారు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేయుచు ఉంటాడు. మంచి పదం ఉంది. లోపలికి వెళ్తాడు, బయటికి వస్తాడు, మళ్ళీ నెక్స్ట్ మేత మేయుచు ఉంటాడు. గడ్డి అనలేదు అక్కడ, మేత అన్నాడు, చక్కటి పదమే. మేత మేయుచు ఉంటాడు. ఏంటి అని అంటే ఆ మేత ఎలా ఉంటుందో తెలుసా? కీర్తనకారుడైన దావీదు 23 కీర్తనలు అంటాడు, యెహోవా నా కాపరి నాకు లేవికలు. నన్ను ఎక్కడ పడుకోబెడతాడు? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండి చేస్తాడు. నాకు ఆహారాన్ని తక్కువ చేయడు. నాకేం కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు, ఏ విటమిన్ కావాలో తెలుసు, ఏ ఎనర్జీ కావాలో తెలుసు, ఏ లెవెల్స్ కావాలో తెలుసు. ఆ ప్లేస్ లో, ఆ ప్రదేశంలో నుంచో పెడతాడు. దేవుని సంఘంలోకి నువ్వు చేరిన వెంటనే దేవుని ఉపదేశం నీతో మాట్లాడుతూ ఉంటే సంఘం అయిపోయిన తర్వాత ఆ అరగంటో గంటో అయిపోయిన తర్వాత నీకేమనిపిస్తుందో తెలుసా? బాబోయ్, దేవుడు ఈరోజు నన్ను మా ఇంట్లో చేసిన పనులని చూసినట్టున్నాడండి, నాతో డైరెక్ట్ గా మాట్లాడేస్తున్నట్టున్నాడండి, బాబాయ్ పాస్టర్ గారికి ఎవరైనా చెప్పారేమో, ఏంటో బాబాయ్ ఇన్ని విషయాలా, ఇంత డైరెక్ట్ గానా ఇన్ని విషయాలు బాబోయ్. మేత వేసేవాడికి తెలుసుది నీ హృదయము తప్పిపోయింది ఎక్కడో, నీ జీవితంలో సమస్య ఎక్కడుందో. ఉదయ కాలం నుంచి సాయంత్రం వరకు నువ్వు ఏ విషయాల్లో సతమతమయ్యావు, ఆ వారంలో నువ్వు పడిపోయి లేస్తూ ఎక్కడ ప్రయాసపడ్డావు, ఆయన నీ కొరకు పచ్చిక కలిగిన చోట్ల నిన్ను తీసుకుని వెళ్ళి నడిపిస్తారు. ప్రకటన గ్రంథం 7:17 కూడా చెప్తాడు, జీవజల ఊట దగ్గరకు నిన్ను నడిపిస్తానని చెప్తాడు. రెవల్యూషన్ చాప్టర్ 7:17, 7:17 ఉంది. ఆయన సింహాసనం ఎలాగనగా సింహాసన మధ్యముందు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించను. ఎక్కడికి? జీవ జలముల బొగ్గ కలిగిన ఊట దగ్గరికి ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. ఈరోజు ఇంత చక్కటి మంచి కాపరిని వదిలేసి, ఆయన కన్నీటిని తుడిచేటువంటి పద్ధతులను వదిలేసి మరెవరి దగ్గరకో వెళ్ళి నీ కన్నీటి కాదలు, సినిమాలు, స్టోరీలు చెప్పాలని నువ్వు ప్రయత్నించేస్తున్నావే, ఆ కాపరి ఎలాంటి కాపరేనా? నీ కాపరి ఇప్పుడు చెప్తున్న లాంటి కాపరేనా? ఈవెన్ మెనీ పీపుల్, వారికి ఉన్న ఒకే ఒక బలహీనత ఏంటంటే నీ ఇంట్లో సమస్య ఏదైనా ఉంటే వెంటనే ఎవరి దగ్గర చెప్పాలని చూస్తావు? పాస్టర్ గారి దగ్గరికి వెళ్తావు, ఆయనతో చెప్పాలనుకుంటున్నావు. జీవజలముల దగ్గరికి నడిపించి నీ కొరకు ప్రాణం పెట్టి నీకు మేత వేసి నీవు తప్పిపోయే ప్రదేశం ఏంటో కనుక్కుని నీ కొరకు అన్ని విషయాల్లో చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతోనూ మాట్లాడడానికి ఆయన దగ్గరికి. ఆ ప్రకటన గ్రంథం విధాక మనం చదివిన 7:17 ఉంటుంది, ఆయన వారి ప్రతి కన్నుల బాష్ప బిందువును పాస్టర్ గారు కూడా తుడుస్తాడు. ఏడోకమ్మా, ఏడోకమ్మా. ఇంకా కొంతమంది ఎవరైనా వచ్చి మరీ బాధపడుతున్నారు అనుకోండి, ప్రార్థన చేద్దాం, అయిపోద్ది, మీకెందుకు అయిపోద్ది, మీకెందుకు తీరిపోద్ది, మీకెందుకు జరిగిపోద్ది, మీకెందుకు ఇలాగే అమ్మా ప్రార్థన చేయండి, అమ్మా ప్రార్థన చేయండి, ఈ పదం తప్ప పాస్టర్ గారు ఇంకేమైనా చెప్పగలడా? చెప్పేవాళ్ళు ఉన్నారు, నేనైతే ఇదే చెప్తాను. కానీ ప్రతిసారి దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీ జీవితంలో ప్రేయర్ టవర్స్ కి వెళ్తున్నావు, ప్రేయర్ హాల్కి వెళ్తున్నావు, లేక ఇంకెక్కడో చాంబర్స్ కి ఇంకేవో ప్రయత్నాలు చేస్తున్నావు, కానీ నువ్వు దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర వాక్యము విని దేవుని దగ్గర మేత తీసుకుని అప్పుడు నువ్వు బయటకు వెళ్ళి ఆయన ద్వారా లోపలికి వచ్చి ఆయన ద్వారా బయటకు వెళ్ళి. దెర్ ఇస్ నో అదర్ మీడియేటర్ కాల్డ్ ద పాస్టర్ ఇన్ ద చర్చ్ ఇన్ ద బైబుల్. సంఘము అనేటువంటి ప్రదేశంలోనికి నేను చేర్చిన దేవుడు యేసు ద్వారా నేను లోపలికి రావాలి, యేసు ద్వారానే బయటకు వెళ్ళాలి, యేసులోనే నువ్వు నిలిచి ఉండాలని కోరుకుంటున్నాడు తప్ప అదర్ మీడియాని ఏ దేవుడు అలౌ చేయలేదు. బైబిల్లో మీరు చదివినటువంటి అన్ని అపొస్తలుల కార్యాలు గ్రంథాలు వారు చెప్పిన పద్ధతులు మీరు చూస్తే కాపరులను పెట్టాడు, కానీ కాపరులను మధ్యవర్తులుగా చేయలేదు దేవుడు. కాపురుల ద్వారా ఎక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించలేదు. మీరు సంఘంలోకి వెళ్ళి మీ కాపురకు లోబడి ఉండండి. ఇవన్నీ మనుషులు చెప్పినటువంటి ఉపదేశాలు. మీరు క్రీస్తుకు లోబడితే ఆటోమేటిక్ గా సంఘ నియమానికి మీరు లోబడతారు. క్రీస్తుకి మీరు అర్థం చేసుకుంటే మీరు సంఘంలో ఉన్న క్రమాన్ని మీరు అర్థం చేసుకుంటారు. క్రీస్తుని మీరు గనక హృదయపూర్వకంగా ఆరోపిస్తే మీ జీవితంలో సంఘము యొక్క దేవుని ప్రాముఖ్యతను మీరు ఆటోమేటిక్ గా అర్థం చేసుకుంటారు. ఈరోజు చెప్పాల్సిన పనే ఉండదు. కానీ ప్రతి ప్రదేశంలో కూడా ఆయన చేయలేని పరిస్థితుల్లో మనం చేస్తున్నాం. హెబ్రీ పత్రిక 9:12 చూడండి. హెబ్రూస్ చాప్టర్ 9:12 హెబ్రీ రాసిన పత్రిక 9:12 చెప్తుంది, మేకల యొక్క కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేశాడు. ఈజ్ ఆల్రెడీ ఇన్. ప్రవేశించినటువంటి యేసు ఒక్కసారే ఆయన ద్వారముగా ఒక్కసారి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆయన శరీరం అనే తెర ద్వారా తండ్రి దగ్గరికి చేరిపోయాడు. ఈరోజు నమ్మకమైన ప్రతి సేవకుడు ఇదే మార్గాల్లో ప్రవేశిస్తున్నాడు. ట్రస్ట్వర్ది అని చెప్పబడిన అనేక మంది సేవకులు ఈరోజు ఇదే మార్గంలో ప్రవేశిస్తున్నారు. నమ్మకంగా యేసు క్రీస్తులోనే ప్రవేశిస్తున్నారు. కానీ తర్వాత జరిగే విషయం ఏంటంటే, మీరు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, మీ పాపాన్ని గురించి ఎత్తిపెట్టి మీ జీవితంలో మీ యొక్క వ్యసనాల గురించి మాట్లాడి మీరు నీతిని వెంబడించకపోతే, మీరు దేవుని మార్గాలను సత్య మార్గాలుగా వెంబడించకపోతే, మీకు కష్టమైనా సరే లోబడకపోయిన మీ పరిస్థితుల్లో ఉంటే, పాప క్షమాపణ కొరకు, పశ్చాత్తాపం కొరకు విడిపించడం గురించి నిన్ను హెచ్చరించని ప్రదేశం ఏదైతే ఉందో అది గొర్రెల ద్వారా మాత్రం కాదు, సమ్ అదర్ ప్లేసెస్. ఎవ్రీ సిన్, నువ్వు చేసే ప్రతి పాపం ఖండించబడాలి, ఎత్తి చెప్పబడాలి, చూపబడాలి, నీ కన్నులు రక్తం కారాలి. ఏంటి నా గురించి మాట్లాడుతున్నాడు ఈయన? దేవుడు స్వరం ఏంటి ఇక్కడ నా దగ్గరికి వచ్చింది? ఎందుకు నా పరిస్థితుల గురించి మాట్లాడుతుంది అన్న విషయం నీకు తెలియాలి. అంతేగాని పాలిష్డ్గా రిఫైన్డ్గా ఎవరిది ఇబ్బంది పెట్టకుండా నీ గురించి నేను ఏమైనా చేస్తే మొట్టమొదటి నేను ప్రవేశించే ద్వారం అదేమి కానీ తర్వాత అది తేడా అవుతుందండి. చాలా సార్లు మనం దాన్ని గమనించలేకపోతున్నాం. అంటే ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎగ్నెస్ టు ది ఎనీ ప్రీచర్. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒకవేళ ఏమైనా వేలం వేరులో నువ్వు ఉంటే నీ మార్గము సరి చేసుకోమని చెప్తున్నా. ఆయనట తన గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన జీతగాడు కాదు, ఆయన అన్యుడు కాదు. తన సొంత గొర్రెలను ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. నేను సత్యం చెప్తున్నాను, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి ఒక 82 కుటుంబాలకు సంబంధించిన డేటా నా దగ్గర ఉంది కాబట్టి నేను ప్రార్థన చేస్తాను. కాబట్టి వాళ్ళ పేరు నాకు తెలుసు. అదర్ దాన్ న్యూ కామర్ ఎవరి పేరు నాకు తెలియదు. మేబీ ఫేస్ ఐడెంటిఫికేషన్ నాకు ఉండొచ్చు, పలానా వ్యక్తి పలానా దగ్గర కూర్చున్నటువంటి సిస్టర్ బ్రదర్ అని చెప్పగలను. బికాస్ దిస్ కాంగ్రిగేషన్ ఇస్ ఓన్లీ అరౌండ్ 300 people, 300 to 400 మధ్యలో ఉన్న మీకు గుర్తుపడగాలి. ఏమంటే 3000 ఉంటే నాకు ఎంతమంది గుర్తుంటారండి? నాకేమైనా చిప్ ఉందా? మెమరీ చిప్ ఏమైనా ఉందా? 3000 30,000 మాట్లాడండి, 300,000 ఇంకా నేను కట్టే మెగా చర్చ్కి. వేలంబెర్రిలో ప్రవేశించే నీ జీవితంలో గజం స్థలంకి నువ్వు డబ్బులు ఇచ్చినా, అడుగు స్థలానికి నువ్వు మెటీరియల్ ఇచ్చినా, లేకపోతే ఇంక దేనికో దేనికి ఇచ్చినా, నువ్వు ప్రవేశించే ద్వారం యేసు కాదు, అది ఇంకేదో ద్వారం. నువ్వు నష్టపోతావు, నీ పరిస్థితి చూసుకో. ఆయన పిలుస్తాడు, జకయా నేను నీతో ఉండాలనుకుంటున్నాను రా అన్నాడు. ఇక్కడ ఏ జక్కయ్య ఉన్నాడు ఎవరికి తెలుసు? ప్రజల్లో పిలిస్తే 100 ఇస్తారు. నతానియలు నువ్వు అక్కడ ఉండడం నేను చూశాను, మరియా పేరు పెట్టి పిలిచేసేవాడు. ఆయన తన గొర్రెల్ని పేరు పెట్టి పిలవగలడు, గుర్తించగలడు. ఇట్స్ అన్ ఐడెంటిటీ. అందుకే చిన్న మంద అంటే సంఖ్యాపరమైన విషయాల గురించి నేను భేదించటం లేదు మీతో. మీతో స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ద కాంగ్రిగేషన్ షుడ్ బి కాంగ్రిగేషన్ విత్ గుడ్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో సహాయము కలిగి ఉన్న సంబంధం కలిగిన ప్రదేశంలో ఉంటే ఖచ్చితంగా నీ పేరు గుర్తుంటుంది, నీ గురించి గుర్తుంటుంది, నీ సమస్య గురించి ప్రార్థన చేయడం ఆయనకి మెలకుగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతి సమయంలో కూడా చల్లపూట వారితో మాట్లాడిన అనుభవము నీకు కూడా తెలిసిపోద్ది. అంతేకాదు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చేసేటువంటి ఒక గొప్ప పని ఏంటంటే స్వభావాన్ని మారుస్తాడు. ఒకసారి చెప్పండి ఎవరైనా, మీ పక్కన కూడా చెప్పండి. అబ్రాముగా ఉన్నంత వరకు దేవుడు అతన్ని డీల్ చేయలే. అబ్రామును డీల్ చేసి విశ్వాసిగా మార్చిన తర్వాత ఆయన ఏం చేశాడు తెలుసా? అబ్రహాం, అబ్రహాము అని పిలిచాడు. అంటే ఒక వ్యక్తి జీవితంలో అప్పారావు నతనీయులు అయిపోయాడంటే అది పెద్ద గొప్ప విషయం కాదు, అది నేను మార్చాను, అది మీరు మార్చుకున్నారు, మీరు చెప్పేశారు, మొన్న ఒక తమ్ముడు చెప్పేశాడు అనిగా నాకేం పేరు పెడతారంటే అన్నాడు. ఏం పేరు పెట్టమంటావు? యేసు ప్రభువుని పెట్టినా అన్నాడు. వద్దన్నా కొంచెం లేటెస్ట్ గా ట్రెండీగా ఉండే. ఆల్రెడీ ఏం పేరో నీ స్వభావాన్ని బట్టి నేను చెప్పాలి, కానీ నువ్వు నీకు నువ్వే పెట్టేసుకుంటే ఎలా? నీ పాత స్వభావానికి కొత్త జీవితానికి మధ్యలో నీ పేరు తయారు చేయబడుతుంది. ఎలా ఉంది, నీ స్వభావం ఏంటి అని అంటాడు. మార్చేటప్పుడు నూతన పేరు నీకు ఇస్తానని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో 3:12 నూతనమైన పేరు, ఇట్స్ అన్ ఎలకేషన్, నీకు ఇస్తాడు. ఒక కొత్త విషయాన్ని నీ జీవితంలో నువ్వు జీవించే పద్ధతిని చూపించు చెప్తానన్నాడు ఆయన. ఈ రోజు భూమి మీద నీ జీవించే జీవితాన్ని చూసి ఏం పేరు పెడతాడు నాకు తెలియదు, కానీ ఆయనకు పనికొచ్చే పాత్రగా ఆయన స్వభావంలోకి నిన్ను తీసుకొచ్చి ఆయన గొర్రెల మందగా నీవు దానిలో ఉంటే ఎలాంటి అర్హత కలిగి ఉంటావో నీకు నేర్పిస్తాడని, నీకు నేర్పిస్తాడు ఆ మంచి పరిస్థితుల్లో. అంతేకాదు ఆయన ఏం చేస్తాడంటే లోకస్తులను పిలవడు, శిష్యులని, దేవుని బిడ్డలని, మహిమకు వారసుడని, నిజమైన క్రైస్తవుడని, దేవునికి స్నేహితుడు అని ఒక్కొక్క డిగ్రీలో పిలుస్తాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఒక సంవత్సరం పాటు అంత్యక్రియలో ఉన్న వారందరినీ కూడా వాళ్ళు ఏమని పిలిచారు? క్రైస్తవులు అని పిలిచారు. ఇన్ని సంవత్సరాల తర్వాత మనల్ని ఏమని పిలుస్తున్నారు? మనల్ని మన ఇంటి పక్కన వాళ్ళు ఏమని పిలుస్తున్నారు? కొంతమంది దేవుని బిడ్డలు అంటున్నారు, వెరీ గుడ్. ఇంకొంతమంది మీ పాస్ గారు మీ చర్చి గురించి అడిగితే ఏం చెప్తారు? నన్ను చాలా మంది అడుగుతారు, మీ చర్చిలో ఎంతమంది ఉంటారని. నువ్వు సరిగ్గా అడుగు, నువ్వు జనాభా లెక్కల అధికారి కానీ లేకపోతే అలాంటి ప్యాటర్న్ ఏమైనా తీసుకుంటే దానిలో చక్కటి డీటెయిల్స్ ఉంటాయి, ఆ ప్రకారం అడుగు. శిష్యులు ఎంతమంది ఉన్నారు, విశ్వాసులు ఎంతమంది ఉన్నారు, దేవుని స్నేహితులు ఎంతమంది ఉన్నారు, దేవుని ప్రియమైన వారుగా ఎంతమంది ఉన్నారు, ఇలా లిస్ట్ రాసుకుంటారా, నేను టిక్లు పెట్టి నీకు నెంబరింగ్ ఇస్తాను అని చెప్తారు. ఆయన ఏం సార్ ఇంతమంది ఉంటారా, విశ్వాసులే కదా ఉంటారు జనరల్గా. జనరల్గా ఎవరుంటారు? నిన్ను అడిగితే కూడా ఏం చెప్తావు నువ్వు, నువ్వు ఎవరికి దేవుని కంటే ఏం చెప్తారు? మీది ఏ సంఘం అని అడిగితే పలానా ఆలివ్ గ్రీన్ సంఘం, పలానా హ్యుమానిటీ సంఘం, పలానా బేతేల్ సంఘం, పలానా లూథరన్ సంఘం చెప్తావు. అందుకే నువ్వు శిష్యుడువా అని అడిగారు అనుకోండి, పొరపాటు, లేదు వాళ్ళు వేరే బ్యాచ్ అండి మేము కాదు. మీరు దేవుని బిడ్డలైనా, దేవుని బిడ్డలంటే ఎలా ఉంటారండి? ఏమో ఉండొచ్చు, నీకే తెలియని అనుభవం. కానీ క్రీస్తులో ఒక్కొక్క విషయాన్ని నిన్ను చర్చించ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నీకు సహాయము చేయగలిగినటువంటి కుమారుడైన క్రీస్తు నీకు ఎలాంటి సహాయం చేస్తాడో ఒకసారి ఆలోచించు. ఎక్కడైనా సరే పాండిత్యాన్ని బట్టి కాని, చదువుని బట్టి కాని, జ్ఞానాన్ని బట్టి కాని, అనుభవాన్ని బట్టి కాని, నీకున్న సేవా అనుభవాన్ని బట్టి కాని, వరాలను బట్టి కాని, వాక్చాతుర్యాన్ని బట్టి కాని, ఊహించి రాయగలిగిన పుస్తకాలు జ్ఞానము వాటిని కాని, రాసిన పుస్తకాలను బట్టి కాని, ధారాళంగా అనర్గళంగా బోధించేటువంటి నీ స్పీచెస్ ని బట్టి కాని, నీకు తీర్పులు చెప్పే శక్తిని బట్టి కాని, నీకొచ్చే స్పాన్సర్షిప్ ను బట్టి కాని, ఇవేవి కూడా యేసుక్రీస్తు ద్వారాలు కావు. అవి దొంగ, దోచుకునేవాడు, నాశనం చేయడానికే వచ్చినవాడు. ఏ విషయంలో కూడా నీకు ఇవి ఏవి కూడా దేవుని సంబంధమైన ద్వారాలు కావు. మీలో చాలా మందికి కొన్ని అత్యయాలు ఉన్నాయి. మొన్న ఒక ఆయన అడిగాడు, పాస్టర్ గారు మీరు పుస్తకం రాశారట కదా, ఏంటండి అన్నాడు. మార్కెట్ లో బోల్డ్ ఉన్నాయి, ఏది మీరు రాసి అది కొనుక్కున్నా. బోల్డ్ రాశారా? ఎక్కడ మాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటండి, ఆ పేరు ఏమని రాస్తారండి అని. నీకు ఏం పేరుతో రాశారా అన్నది ముఖ్యం కాదు, ఏ పుస్తకం చదవడం నీకు తెలిస్తే సరైన పుస్తకం వెతుక్కోవడం నీకు తెలుస్తుంది. అంతేగాని ఏ పుస్తకాలు రాశారు, ఆ పుస్తకాలు రాసిన తర్వాత నువ్వు నన్ను నాకు ప్రచారం చేస్తావు. మా పాస్టర్ గారు రాసిన పుస్తకం తీసుకోండి, ఉంచండి. మా పాస్టర్ గారు రాసిన పుస్తకం ప్రజెంటేషన్ ఉంచండి, ఉంచండి, చదవండి. ఈ దీనిలో ఏమన్నా తెలుసా, మా పాస్టర్ గారు బోల్డ్ జ్ఞానం ఇచ్చాడు, పరలోక సంగతులు రాయబడ్డాయి, మీకు మర్మం రాయబడింది. ఎందుకండి, యేసు ప్రభువుని ప్రమోట్ చేయకుండా పాస్టర్ని ప్రమోట్ చేయమని ఎవరు చెప్పాడు నిన్ను? ఎందుకు ఆయనకాలు తిరుగుతున్నావు? ఎందుకు ఆ బ్యాచ్లో చేరుతున్నావు? ప్రతిసారి క్రీస్తు కాని ద్వారాన్ని వెతుకుతున్నారే తప్ప సంఘం ఈరోజు క్రీస్తు అనే ద్వారాన్ని వెతకడానికి ప్రయత్నించట్లేదు. అందులో ఆత్మల భారం కావాలా, నీ జీవితంలో మంచి ప్రసంగాలు కావాలా, ఏం కావాలి మీకు, ఏం కావాలి చెప్పండి. మీ ఇంటిలో ఉన్న వాల్యూమ్స్ అప్పుడప్పుడు వచ్చి మాకు రాజబాబు చెప్తా అన్న, 2 ఇయర్స్ వాల్యూమ్స్ కావాలన్నారంటే ముందు వాళ్ళ పేరు ఫోన్ నెంబర్ మాత్రం పక్కన రాయరా అంటాను. ఎందుకంటే వాళ్ళు సమ్మగా వినే ఇష్టాన్ని కలిగిన వారు తప్ప ఆత్మల భారము కొరకు వారు ప్రయాసపడేవారు అవునో కాదో నేను వాళ్ళు పరిశీలించి చూడాలి. వినడానికి నీకు ఇష్టంగా ఉంటాయి, మంచి సమ్మగా కమ్మగా భలే ఉంటుంది, కానీ నీ జీవితంలో ఆత్మల భారానికి తీసుకురాకుండా రక్షించేటువంటి విశ్వాసానికి నిన్ను తీసుకురాకపోతే నీ జీవితంలో ఉన్న ఆసక్తి నిన్ను చంపేస్తుంది. నువ్వు అనుకుంటున్నావు నువ్వు బ్రతుకుతున్నానండి, మంచి ప్రసంగం విన్నానండి, నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నీ ద్వారా రక్షించబడవలసిన ఆత్మలు రక్షించబడకపోవడం వలన, నువ్వు చనిపోవడం వలన వారు నీ చపాపంలోకి తీసుకెళ్తున్నావు, వాళ్ళ మరణము యొక్క తీర్పు నీ మీద పడుతుంది. జాగ్రత్త, నేను బ్రతుకున్నానంటే దేవుడు నా ద్వారా కొంతమంది రక్షించాలనుకున్నాడు, వారికి స్వాత చెప్పాల్సిన నాది బాధ్యత. అంతేగాని నేను ప్రసంగాలు వింటూ పుస్తకాలు చదువుతూ నాకు నచ్చిన సంఘంలో తిరుగుతూ నేను ఎవడు జోలికి వెళ్లకుండా నాకు ఏ భారము లేకుండా నా ఉద్యోగము నా సంఘం ఈ రెండింటి మధ్యలో నేను ఇరుక్కుంటే నేను చెప్పవలసిన సువార్త ద్వారా రక్షించబడవలసిన వ్యక్తులు రక్షించబడకపోవడం వలన వారి మీద తీర్పు నీ మీద పడుద్ది. నువ్వే దేవుని దగ్గర లెక్క చెప్పుకోవాలి, జాగ్రత్త. మరి గొర్రెలకు మరొక ద్వారం లేదు, మరొక మార్గం లేదు. అందరూ కూడా ఎలా ఉంటుందో ఒకసారి చెప్తాను వినండి. చాలా మంది వీధిలో ఉన్నవాళ్ళందరినీ పిలిచాడు కుమారుడు వీధికి. మీరందరూ వచ్చేయండి అన్నాడు. కొంతమంది వచ్చారు, మీరు కూడా వచ్చేయండి అన్నాడు. బజార్లోకి వెళ్ళి వాళ్ళు కూడా వచ్చారు. వీధి బయట విసర్జించబడిన జనం ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చేయండి. అందరూ వచ్చారు, అందరూ హాయిగా కూర్చున్నారు. యజమాని వింది, యజమాని వచ్చాడు. ఒకసారి అందరిని ఇలా చూశాడండి. మీరు చూడండి ఒకసారి మీ పక్కన అలా చూశాడు. మీ తల మీద ముసుగులు ఉన్నాయా లేవా? వేసేసుకోకండి, కంగారు పడకండి. పురుషులకి మరణం ముద్రలేం లేవు కదా, అందుకని ఒకసారి అలా చూశాడు. స్నేహితుడా, నీ వస్త్రం ఏది అని అడిగాడు, అంతే. ఫినిష్. పిలిచింది ఆయననే కదా, వచ్చిన ద్వారం ఆయన పిలిచిన ద్వారానే కదా. అందరూ కూర్చున్నారా లేదా? మరి ఎందుకు ఒక్కడిని అడిగాడు? వేసుకున్నాడు ఒక్కడిని అడిగాడు. ఎందుకంటే ఆ వ్యక్తి చాలా చక్కగా సమాధానాలు చెప్పగలిగినోడే ఉంటాడు. ముందు ఎంటర్ అయినప్పటి నుంచి అడిగి ఆ ప్రశ్న ఉంటుంది. జ్ఞానంగా సమాధానాలు చెప్పేసుకుని నా దేవుడు అర్థం చేసుకుంటాడులే అని రకరకాల పరిస్థితుల్లో జ్ఞానం ద్వారా నేర్చుకుని మరి చాలా పరిస్థితులు వచ్చాడొచ్చు. మరొక విషయం చెప్పనా, మేబీ ద ప్రీచర్ ఆర్ ద పాస్టర్ లేక బోధకుడు లేక మీరు చూసేటువంటి ఆ హైఫై నాయకులు సచ్చీలత కలిగిన వారు ఉండొచ్చు. దే ఆర్ క్యారెక్టర్లీ పర్ఫెక్ట్. ఎక్కడ ఏ తప్పు లేని వాళ్ళు, ఏ పాపము చేయని వారు, మంచి గుణశీలాలు కలిగిన వారు ఉండొచ్చు, నింద లేకుండా ఉండొచ్చు, మంచి స్వభావం కలిగి ఉండొచ్చు. బట్ డజన్ మీన్ దట్ ఈస్ నాట్ ద గేట్ ఆఫ్ జీసస్. వాళ్ళు యేసు ద్వారాలు కావు. కొంతమంది తెలుసో తెలియకో నా దగ్గరకు వచ్చేటప్పుడు వాళ్ళు చెప్పే మాట నేను విన్నప్పుడు నాకు జుగుప్స పుట్టింది, అసహ్యం వేసింది నా మీద. ఎందుకో తెలుసా? ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నారు అని అడిగితే వాళ్ళు చెప్పలేదు, కానీ వాళ్ళ గురించి వేరొకరు చెప్పారు. ఆయన పెళ్లి చేసుకోలేదట కదా, అందుకని ఆయనకి ఏ పాపం తెలియదంట, అందుకని ఆయన దగ్గరికి వెళ్తే మనం బాగుంటామని ఆయన దగ్గరికి వెళ్ళామనండి. ఏసన్న గారి సంఘానికి లక్షల మంది ఎందుకు వెళ్తారంటే అందుకే వెళ్తారట. ఏసన్న కెన్నాట్ ఎంటర్ ఇన్ టు యువర్ హెవెన్లీ కింగ్డమ్. ఆలివ్ గ్రీన్ మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్లలేడు. ఇలాంటి పెళ్లి చేసుకుని పరిశుద్ధులు సచ్చీలు ఎవడు నిన్ను మార్కలు కారు. మాకు సంబంధించిన సిలువది, అంతేగాని మీరు మమ్మల్ని ద్వారాలుగా చేసుకుని మా ద్వారా మీరు ఎక్కడా జరగదు. పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా ఆవిడ సమర్పించేసుకున్నారండి, అందుకనే ఆవిడ దగ్గరికి వెళ్తున్నారండి. ఇలాంటి అపోహలు పోకు. యేసుక్రీస్తు ద్వారము కానీ ఏ ద్వారము కూడా నిన్ను దోచుకునేది, నిన్ను నాశనం చేసేది. నువ్వే నష్టపోతావు. వాళ్ళు చెప్పరు, వాళ్ళకి తెలియదు. నువ్వు మెలకుగా ఉండి ఆ మార్గంలోకి వెళ్ళడానికి ప్రయత్నించాయి. చాలా మందికి పాపాలు లేవని మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎలా వచ్చావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు ఒకటే చెప్తున్నాను, నిజమైన మారు మనసు, యేసుక్రీస్తునందలి సంపూర్ణమైన విశ్వాసం, ఆయన రక్తం ద్వారా విమోచన నీకు తెలిసి ఉండడం కాదు, నువ్వు అనుభవించి ఉండాలి. నీకు తెలిసి ఉండడం కాదు, నీకు అనుభవించి ఉండాలి. చాలా మందికి తెలుసు ఈ విషయాలు, కానీ వారికి అనుభవించవు. ఎలా ఉండదు ఒకసారి చెప్తాను. ప్రకటన గ్రంథం 21:6, Revelation 21:6, ప్రకటన 21:6, ప్రకటన గ్రంథము Revelation 21:6. మరియు ఆయన నాతో ఇట్లనను, సమాప్తమైనది, నేనే ఆల్ఫయు ఒమేగయు అనగా ఆదియు అంతమును ఉన్నవాడు. దప్పిగొను వారికి జీవ జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా, దాహము గొనవారికి ఏం చేయాలి నేను ఉచితంగా ఏమివ్వాలి, ఉచితంగా ఏమివ్వాలి. మీకు విశ్వాస స్థాయిలో ఉండేటప్పుడు మీకు అన్ని విషయాలు తెలియవు. సెకండ్ లైన్ లీడర్షిప్కి వచ్చేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి. టాప్ లైన్ లీడర్షిప్కి వచ్చేటప్పటికి చాలా విషయాలు తెలుస్తాయి. మీరు పాస్టర్ అయిపోయేటప్పటికి మీకు తెలియకూడని విషయాలు కూడా తెలిసిపోతాయి, తెలియకూడని విషయాలు కూడా తెలిసిపోతాయి. ఒకప్పుడు మీకేం తెలియదు. విషయం ఏంటి చెప్పనా, మొన్న ఒక ఆయన నర్సుపూర్ నుంచి వచ్చారు. రాష్ట్ర గారు, మాకు డేట్స్ కావాలి, మేము మీటింగ్స్ పెడుతున్నాం, ఆ రెండు రోజులు మీరు వాక్యం చెప్పడానికి రావాలి అని. విషయాలన్నీ మాట్లాడిన తర్వాత మీరు ఏట ఎంత అని అడిగాడు ఆయన. మేము మన మొబైల్ లేకుండా మాట్లాడేస్తాం సార్, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్ సార్, మీరు ఎంత తీసుకుంటారు సార్ అన్నాడు. ఏమిస్తావు నువ్వు అన్న, ఎంతో చెప్తే దాన్ని బట్టి మేము సెటిల్ చేసేస్తాం సార్ అన్నాడు. మేము జాగ్రత్తగా చూసుకుంటాం, మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో మాకు తెలుసు, ఎక్కడ ఉంచాలో మాకు తెలుసు, ఎలా తేవాలో మాకు తెలుసు, ఏమి ఇవ్వాలో మీరు చెప్పేస్తే మిగిలిన మేము చూసుకుంటాం సార్ అని. అప్పుడు చెప్పాను, నాయన బైబిల్ చెప్తుంది ఉచితంగా ఇచ్చింది, ఉచితంగా ఇమ్మని చెప్తుంది, నువ్వు నాకేంటి కాంట్రాక్ట్ రేటు మాట్లాడుతున్నావు, అలాంటి ఏం లేవు మనకి. నాకు కారు ఇచ్చిన దేవుడు కారుకి డీజిల్ ఇస్తాడు, కారు డీజిల్ ఇచ్చిన దేవుడు నన్ను వెళ్ళమంటే నన్ను పంపిస్తాడు. నేను అక్కడికి వచ్చి మీకేం చెప్పమన్నాడు అని చెప్పేసి నేను వచ్చేస్తాను, నా గురించి మీరేమి ఇబ్బంది పడక్కర్లేదండి. అదేంటి సార్ మీరు హోటల్లో ఉండరా, ఉండను, ఎట్టి బస్సులోనే హోటల్లో దిగను, అక్కడ ఎవరైనా మా విశ్వాసులు ఉంటారు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు, ఆడు పొమ్మంటే ఇంకో ఇల్లు చూసుకుంటాం, అప్పుడు కూడా మీరు విశ్వాసుల గృహం ఇవ్వడం మాకు ఇబ్బంది లేదు. అది కాదు సార్, మీ వైజాగ్ నుంచి పలానాయన 10 లక్షలు అడిగాడండి. అరే 10 లక్షలేనా? ఆయన రేట్ 10 లక్షలేనండి, అది రేటు చాలా ఎక్కువ. ఎక్కువ తక్కువ అన్నది విషయం కాదు. బైబిల్ చెప్తుంది ఆశ కలిగిన దాహం కలిగిన వారికి నువ్వు నీళ్లుని రేటుకి అమ్ముతానంటే ఎలాగవుద్దండి? ఆ ద్వారంలో వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు చెప్పండి? అప్పుడు అదే ఆ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? మీలో ఎవరైనా కలెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉంటే మానేయండి అలాంటి పనులు. చందాలు ఎత్తి మీటింగ్లు పెట్టి ఆ పనికి మాలిన ద్వారంలో నుంచి మనుషుల్ని తీసుకొచ్చి మా మీటింగ్ ఎన్ని లక్షల మంది వచ్చారో తెలుసా? యూజ్లెస్ థింగ్. ఆ ద్వారంలో నుంచి దొంగ దొంగతనం నాశనం చేయడానికి వచ్చాడు తప్ప నీలో ఏ రకమైన ఆత్మీయ క్షేమాభివృద్ధి కలగదు పిల్లరా. ఎందుకో తెలుసా? ఉచితంగా ఇవ్వలేని వాడు, వెల చెల్లించడానికి ప్రయాసపడేవాడు, డబ్బుతో లెక్క అమ్ముడుపోయేవాడు క్రీస్తు పక్షమైన సేవకుడు ఎలా అవుతాడు? నేర్చుకో. రెండవది మత్తయి 11:20 అని చెప్తుంది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న జాన్లారా నా దగ్గరికి రండి, నేను మీకు మంచి భారాన్ని ఇస్తాను. ఏమిస్తాడు? ఈరోజు మీటింగ్లు అంటే భారమా కాదా? నేను కొన్ని మీటింగ్స్ కి మా పిల్లలు తీసుకెళ్తారు, ఒక్కోసారి రెండన్నా చూద్దాము, మీరేం చేయరు, ఏం చేయకూడదు నేర్చుకుందాం రెండని అంటే ఆ వెనకాతల నుంచి చూస్తే ఆయన ప్రసంగం చేస్తుంటారు. ఏం చెప్తారు తెలుసా? చాలా భారంతో పెట్టా మీటింగ్లు, చాలా ఖర్చు అయిపోయింది, ఈ 5 రోజులకి 50 లక్షలు అయిపోయింది, నిన్న రాత్రి చందా 3 వేలే వచ్చినాయి, ఇంకా లోటు బడ్జెట్ ఎంత ఉంది, మరి ఈ రాత్రి మీరు దారుణంగా చెప్పండి గుప్పె వెళ్ళలేదండి మాటలు గుప్పెళ్ళు విప్పండి, మీ పరసులు తెరవండి, మీ హృదయాలు తెరవండి, మీ కార్డులు వెయ్యండి, మీ బాధంతా. ఎప్పుడైతే భారము పెట్టాడో ఇట్స్ అవుట్ ద వే. ఎర్లియర్ చర్చికి, అపోస్తలుల చర్చికి, నేటి చర్చికి మధ్యలో ఉన్న తారతమ్యం చెప్పి వేలం వెర్రిగా పెరుగుతున్న క్రైస్తవ పదాల సంఖ్యను నీవు హృదయంలో తెచ్చుకుని నేను వెళుతున్న మార్గం ఏంటి, ఇస్ ఇట్ ద రైట్ వే ఆర్ నాట్, పరిశీలించుకో. నిన్ను మీటింగ్కి వెళ్ళొద్దని నేను చెప్పటంలే, ఆయా ప్రదేశాలలోకి వెళ్ళి కృప పొందుకునే ప్రదేశాలు చాలా ఉంటాయి. అలా అని ఏ ప్రదేశంలోనైతే నీ జీవితంలో భారం ఉంటుందో ఆ ప్రదేశంలోకి వెళ్ళదు. అందుకే స్పష్టంగా చెప్పా, ఎన్నో సార్లు ఆ విషయాలు వచ్చినప్పుడు దేవుని పక్షంగా ఆ కమిట్మెంట్ కి నిలబడాల్సిన పరిస్థితి, కొన్నిసార్లు ఏది చెయ్యాలో చెయ్యడానికి కావాల్సిన పరిస్థితి లేని సందర్భంలో కూడా నేను నడిచాను. బట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఆ ద్వారం ని ఇంకొక ద్వారం వైపు చూడటానికి ప్రయాసపడలేదు. Many people has offered so many things. పాస్టర్ గారు నెలకి ఎంత వద్దో చెప్పండి మేము కట్టేస్తామన్నారు, నెక్స్ట్ వీక్ నుంచి వాళ్ళు రాకుండా చేశాడు దేవుడు. వాళ్ళు చచ్చిన కనపడలేదు. మళ్ళీ మీ కరెంటు బిల్లు ఎక్కువ వద్దని మాకు తెలుసు, ఇవన్నీ మేము చేస్తాం. ఆ మనిషి నీకు ఎప్పుడు అడ్రస్ రాకుండా అయిపోయారు, బజకరు లేరు కూడా తెలియదు నాకు, కానుకలు పెట్టి పెట్టండి మేము ఇచ్చేస్తాం. అరే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు సంఘము నడిపించడం నీకు భారం కాకూడదు. ఒకవేళ భారం అయిపోతే ఆ చర్చికి ఇంటికి రెంట్ ఎలా కట్టడంలో తెలియట్లేదు ప్రభు ఏసయ్యా, ఏ పాస్టర్ డిఎన్ఆర్ ప్రార్థనలో నిన్ను ఎవడు పెట్టమన్నాడండి? యేసుప్రభు పెట్టమన్నాడా? సంఘాన్ని భారంగా ఉంచమన్నాడా? నీ దగ్గరికి వచ్చేవాడికి భారం లేకుండా చేయాలి. అంతేగాని ఆడే అప్పుల్లో ఉండి, బాధల్లో ఉండి, కష్టాల్లో ఉండి, ఆదరణ లేక, వేదన లేక ఇక్కడికి వస్తే మీరు కాలుకు లేదు, సొప్పుళ్ళు పడుతున్నాయి, సౌండ్ వేసేవాడు బతుకు సౌండ్తోనే అయిపోద్ది. ఏంటి మాటలు? నేను విన్నాను చిల్లర వేసేవాడు బతుకు చిల్లర బతుకు అయిపోద్ది అన్నాడు ఆయన. అంటే నోట్లు వేస్తే ఏమవుద్దో ఆయనకే తెలీదు. మేమేమో పెద్ద పెద్ద కార్లు మారుస్తాం, మీరు గుడిసెలో నీ అద్దెకట్టాలు కూడా మీకు ఉండదు. ఏంటి తేడా? తేడా అదే, భారం అయిపోతుంది. సంఘము భారం, దేవుని దగ్గరికి వచ్చేవాడు భారము విశ్రాంతితోకి వస్తాడు. నీకు ఫ్రీ అవుతావు, వాటి గురించి నీకు ఆ బోధ ఉండదు, వాటి గురించినటువంటి తపన ఉండదు. దేవుని గురించి తెలుసుకుంటావు, యేసు గురించి నేర్చుకుంటావు, యేసులో నేను ఎలా ఉండాలో తెలుసుకుంటావు, యేసు కొరకు ఎలా బ్రతకాలో తెలుసుకుంటావు. అది క్రైస్తవ్యం. దాన్ని దేవుడు నేర్పిస్తాడు సంఘంలో, వేరొక విషయాలను కాదు. మూడో విషయం చెప్తాను, మత్తయి సువార్త 5:6 మత్తయి 5:6 అని చెప్తున్నాడు. నీతి కొరకు ఆకలి దుప్పులు కలిగిన వారు ధన్యులు, వారు నీతి నీతిగా జరిగించడం కొరకు నేర్పించబడుతుంది. ఏ రకమైన అవినీతి అంటే చేయబడదు, తప్పులు చేయడానికి ఒప్పుకోడు, కుదరదు కుదరదు కుదరదు, ఇది తప్పు ఇది తప్పు తప్పే. నీతి కొరకు ఆకలి అంటే, ఒక ఆయన వచ్చి అన్నాడు, ఒక అబ్బాయి వచ్చి అవనసుడు వచ్చి చెప్పాడు, అనయ్య మనం అందరినీ ప్రేమించాలి కదా అన్నాడు. తేడా కొట్టింది సమాధానం ఏదో, అందరినీ ప్రేమించాలి కదా అన్నాడు అని అంటే ఏదో ఉందని. అవునాయన, దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమిస్తాడు, మనం లోకాన్ని ప్రేమించకూడదు, లోకంలో ఉన్న వాటిని కూడా ప్రేమించకూడదు అని. అంటే అది కదయ్యా మనకి కులం లేదు కదా అన్నాడు. ఇంకా ఏదో తేడా పడుతుంది లోపల, ఆత్మను అడుగుతున్నాను ప్రభు, ఏదో అడుగుతున్నాడు చెప్పు నాకు సమాధానం. లేదు నాన్న, మతాలు లేదు, మనం ఇస్సాక లేకపోతే ఇస్మయేలా అన్నాడు. ఇస్సాక ఇస్మాయేలా అని అడిగేవాడు అంటే ఆడు ఖచ్చితంగా ముస్లింకి సంబంధించిన వాడు తాలూకా బీజం ఏదో పడి ఉంటుంది అనుకుని నువ్వేమనుకుంటున్నావు అని మనం ఇస్సాకేనా అయితే అలాగే కంటిన్యూ అయిపోవాలి. ఇస్మాయిల్కి ఇస్సాకి అన్నదమ్ము లే కదా అని అవునా అన్నయ్య. ఇప్పుడు మనం వాళ్ళు ఒకటే కదా అని అది ఎలాగో వద్దురా వాళ్ళు వాళ్లే మనం మనమే. ఇస్సాకీయులు అని చెప్తున్నాడు, మీరు ఇస్మాయిలీలు అని చెప్తున్నాడు, మీరు వాగ్దాన పుత్రులు అంటున్నారు, వాళ్ళు దత్తపుత్రులు అన్నారు, వేరు వేరు కదరా బైబిల్ అలా చెప్పింది కదా సార్. అలా కాదన్న, ఇప్పుడు మనం దేవుణ్ణి ప్రేమించిన తర్వాత నేను బాప్తిసం తీసిన తర్వాత నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అని తేడా తేడాగానే వినపడుతుంది. అవును నాన్న, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే మీ అమ్మ నాన్న అనుమతి ఉంటే చేసుకోవచ్చు అని అంటే ఆత్మ సైడ్ కూడానా అన్నాడు. కంపల్సరీగా ఇటువైపు ఉంటే అవతలవైపు కూడా ఉండాలి. మీ అమ్మ నాన్న ఒప్పుకుని వాళ్ళమ్మ నాన్న ఒప్పుకోకపోతే రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి అంటే అలాంటి కుదరవు, ఇద్దరూ ఉండాలిరా. మరి ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒకసారి ప్రసంగంలో చెప్పారన్నా, అందుకే నేను మళ్ళీ మిమ్మల్ని ఎత్తుకుని వచ్చానన్నా. ఇప్పుడు నేను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించానన్నా, నెక్స్ట్ వీక్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానన్నా, దేవుడికి ఏం అభ్యంతరం ఉండదు కదా అన్నాడు. నువ్వు ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వచ్చిన తిప్పలాగే చేసుకోవచ్చా అని అడుగుతున్నావంటేనే దానిలో ఏదో ఉన్నట్టుందిరా నాకు డౌట్ అన్నాను. నీకు ఎందుకు డౌట్ వచ్చింది అని కాదని, అసలు చేసుకోవచ్చా చేసుకోకూడదా క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి కాదు, క్వశ్చన్ ఏంటి, చేసుకోవచ్చా. నీకు క్వశ్చన్ వచ్చిందంటే దానిలో ఆన్సర్ ఉందా లేదా, చేసుకోవచ్చా అని డౌట్ వచ్చిందంటే దాని ఆన్సర్ ఏంటి, చేసుకోకూడదు అని తెలుసు అడిగి. కానీ ఇప్పుడు ఏమడుగుతున్నాడు, చేసుకోవచ్చా చేసుకోకూడదా. ఒక్కసారి నువ్వు ప్రశ్న వేస్తున్నావు అంటేనే దానిలో డౌట్ ఉంది, డౌట్ ఫాలో అయిపో ఆన్సర్ లేదు దానికి అన్నాను. అంటే చేసుకోకూడదన్నా అన్నాడు. నీకెలా అర్థమైంది చేసుకోకూడదని, అంటే మనం క్రైస్తవులం కదన్నా అన్నాడు. మరి మరి మిగిలిన శబ్దాలన్నీ ఎందుకు వస్తున్నాయి, కుదరదు అన్నాడు. మరి ఆ పాస్ గారు పర్లేదు అన్నారన్నా, ఆల్రెడీ ఒక్కో దూరంలోకి వెళ్ళొచ్చాడు వీడు. హి హాస్ చూసన్ హిజ్ రైట్ వే, ఆయన చెప్పుకుంటాడు పాస్ గారు 10,000 ఇస్తాను పెళ్లి చేసేయండి అని. నీకెందుకు నానా, అన్ని నేను చూసుకుంటాను అని ఉంటాడు. ఇక్కడికి వచ్చాడు అప్రూవల్ కోసం. రేపొద్దున ఏం చెప్తాడు, ఆలివన్ ఒప్పుకున్నాడు అందుకే పెళ్లి చేసుకున్నాను అని చెప్పడానికి వచ్చాడు. ఇక్కడేం చెప్పింది కౌంటరు, నీ క్వశ్చనే డౌట్ కొని చూసుకోవాలి. అలా కాదన్నా, ఆయన ఒప్పుకుంటున్నాడు, మీరు ఒప్పుకోరు ఎందుకన్నా అన్నాడు. నీతి గురించి ఆకలి దప్పులు కలిగినోడు తృప్తిపరచబడతాడు, కానీ అవినీతి గురించి ఆకలి దప్పులు కలిగినోడికి సంఘం ఎలా తృప్తిపరచబడుతుంది. ఇఫ్ యూ డూ రాంగ్ రాంగ్ అంతే. ఒక సిస్టర్ గారు చెప్పారు, పాస్టర్ గారు నేను చాలా ప్రార్థన చేసి దేవుడు మీకు ఇమ్మన్నాడండి. మంచిది, నువ్వు చాలా ప్రార్థన చేసావు కదా, నేను కూడా చాలా ప్రార్థన చేసి తీసుకుంటాను ఉన్నాను. ఒక నిమిషం ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, ఆ వడ్డీ వ్యాపారం ఉంది చూడు అని. అమ్మా నువ్వు వడ్డీ బిజినెస్ చేస్తున్నావంట, దేవుడు వద్దంటున్నాడు తల్లి, ఏమనుకోవద్దు. ఎవరైనా కావాలంటే మా పాస్టర్ నేను ఎప్పుడు వస్తాడా అని చూస్తుంటాడు, నువ్వు వస్తే ఇస్తానంటే పొమ్మంటున్నావు. నీ పొగరెక్కువైపోయిందా, నువ్వు ఆగరెక్కువైపోయినా, పొగరెక్కువైపోయినా, షుగర్ ఎక్కువైపోయినా నేను వద్దన్నాను, దేవుడు వద్దన్నాడు, వద్దు వెళ్ళిపో, ఎవరికి కావాలో అడిగి చేయాలి, వద్దు. ఎందుకో తెలుసా, నీతి, నీతి గురించి నీ జీవితం నిలబడకపోతే నువ్వు తృప్తిపరచబడవు పిల్లారా, నీ అవసరతలు తీర్చబడవు. పాపాత్మల ఆస్తి నీతి మందుల కొరకే దాచబడిందని నేను ఏమైనా రౌండ్ వేసుకుంటే నాకు నచ్చినట్టే అవుద్ది, బైబిల్ ఒప్పుకోదు. నీ జీవితంలో ఎక్కడ అవినీతి ఉందో దాని కొరకు నిలబడి, ఆకలి కొరకు నిలబడడం నువ్వు నిలబడాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా లోకము ప్రవేశించిన రక్షణలో నువ్వు ఉంటే నో, గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్ యూ, నిన్ను అంగీకరించడు. ఇప్పుడు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను విను, భయపడకు. ఏమండి, ధనవంతుడు ఒక చోట ఉన్నాడు, లాజరు అడు గుమ్మం దగ్గర ఉన్నాడు. ధనవంతుని యొక్క జీవితంలో తనకు కావలసిన ప్రతి విషయము కూడా, గొప్పతనము, అందము, అధికారము, సుఖము, ఆ ప్రదేశాలు అన్నీ ఉన్నాయి. కానీ వాడి ద్వారము వాడిని పరలోకం తీసుకెళ్ళగలిగిందా, ధనవంతుని ద్వారం వాడిని పరలోకంలో తీసుకెళ్ళగలిగిందా. బయట ఉన్న లాజరు ధనవంతుడు వెళ్ళలేని ద్వారంలో నుంచి పరలోకంలోకి వెళ్ళాడు. నా మాట ఎక్కడ కనెక్ట్ చేస్తున్నానో వినండి. ఈరోజు ప్రతి సంఘంలో ద్వారాలు ఎవరి వైపు తెరవబడున్నాయో తెలుసా, ధనవంతులు ఎలా వైపే తెరవబడున్నాయి. డిఐజీ గ్రూప్ అంటే డబుల్ ఇన్కమ్ గ్రూప్, టిఐజీ అంటే ట్రిపుల్ ఇన్కమ్ గ్రూప్ అంటే పిల్లలు కూడా సేవలు అదే ఉద్యోగం చేస్తూ ఉంటే, ఈ డిఐజీ గ్రూపులు అంటే ఇద్దరు ఇన్కమ్ గ్రూపులు భార్యాభర్తలు ఆళ్ళ గుమ్మాల చుట్టే సేవలు తిరుగుతున్నాయి తప్ప లాజర్ గుమ్మాల చుట్టూ తిరిగేవాడు ఎవడన్నా ఉన్నాడా. నువ్వే ద్వారంలో వెళ్తున్నావో చూసుకో. మా పాస్ గారు ప్రతి నెల టెన్షన్గా మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తారు, నిన్ను తీసుకెళ్లి నరకంలో పెడతారు. ఎందుకు? నీ ద్వారము నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. ఆ పాస్టర్ నిన్ను తీసుకెళ్ళినప్పుడు నీ ఇంటికి రెగ్యులర్ గా వచ్చేవాడైనా, రెగ్యులర్ గా నీకు ప్రార్థన చేసేస్తున్నా, రెగ్యులర్ గా నీ ఇంటికి ఏవేవో చేసేస్తున్నా, నిన్ను పరలోకంలోకి నడిపించలేనప్పుడు ఎక్కడికి వెళ్తావండి? ఎందుకండి నీ ఆశ? ఈరోజు ఏ పరిస్థితుల్లోనైనా స్నేహితులను నువ్వు గమనించు, స్నేహితులు, ఈ లోకపు స్నేహితులను దేవుని కొరకు విడిచిపెట్టలేని నిన్ను, ధనాపేక్షను విడిచిపెట్టలేని నిన్ను, ఐహిక విచారాలు విలాసాలు విడిచిపెట్టని నిన్ను, లోకాశలు విడిచిపెట్టని నిన్ను సంఘములో చాలా పెద్ద పొజిషన్ లో చూడటానికే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆల్ దిస్ ఫోర్ వీక్నెసెస్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్, సో కాల్డ్ ద లీడర్ అనేవాడికి నాలుగు లక్షణాలు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి, వెళ్ళి లోకపు స్నేహాన్ని విడిచిపెట్టాడు, లోకంలో ఉన్న ధనాపేక్షను విడిచిపెట్టాడు, ఐహిక విచారాలు విడిచిపెట్టాడు, విలాసాలు విడిచిపెట్టాడు, ఆశలు విడిచిపెట్టాడు దేవుని కొరకు నీలో. మరి ఏం చెప్తారండి? చాలా మందికి ఇలాంటి ద్వారం దగ్గరికే రావడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. అంటే మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి, కానీ ఒక విషయం మీకు అర్థమవుతుంది. అపొస్తలుల కార్యాలు 26:28లో ఒక సహోదరుడు ఉన్నాడు, మన మిత్రుడు. అపొస్తలుల కార్యాలు 26, Acts 26:28. అందుకు అగ్రిప్ప, ఎంత సులభంగా నువ్వు క్రైస్తవుడు చేయుచున్నావే అని పౌలుతో. అంటే ఎలా ఉంటుంది తెలుసా, వీళ్ళందరూ సులభంగా క్రైస్తవులు అయిపోతారండి. నేను చెప్పిన ఈ నాలుగు లక్షణాలు క్రైస్తవులు ఇక్కడ ఉన్నవాళ్ళు లేరా? ఈ వాక్యం వింటున్న వాళ్ళు లేరా? ఈ గ్రూప్ లో, ఈ నాలుగురు గ్రూప్ లో నువ్వు లేవా? నిన్ను క్రైస్తవుడు అని చెప్పట్లేదా? అగ్రిప్ప క్రైస్తవ్యం అనమాట ఇది. వీళ్ళు సులువుగా క్రిస్టియన్ అయిపోయే పద్ధతుల్లో ఏమైనా ఉంటే ఇలాంటివి చూస్తారు. ఈ లోకంలో ప్రతి వ్యర్థాన్ని, అవివేకాన్ని నువ్వు చూడడానికి ప్రయత్నం చెయ్యవు. ఈరోజు నీ పరిస్థితి ఏమవుతుంది అనే విషయాన్ని నువ్వు ఒకసారి ఆలోచించుకుంటే, నీ జీవితంలో ఉన్న ప్రతి వ్యతిరేకతను దేవుని దగ్గరకు మలచి, నీతి కొరకు నిలువబెట్టి, ఆశలు కలుగుతున్న లోకంలో నుంచి క్రీస్తు కొరకు ఆశ కలిగి, ఆత్మల పట్ల భారం కలిగి, ప్రభు కొరకు జీవంలోకి నింపబడగలిగిన ప్రదేశం నిజమైన గొర్రెల ద్వారం. అది యేసు అనే ద్వారం. అది దాటి నువ్వు ఏ రకమైన పనులు చేసినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితంలో ఎప్పటికీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ఆ పరిస్థితులు నిన్ను మరి క్షమించు, ఇది మీకు అవకాశమే లేదు. అయితే ఆయన వచ్చినప్పుడుట మేత తిని వెళతాయి అన్నాడు కదా, దాని గురించి రెండు మాటలు చెప్పనివ్వండి. ఆయన ఏం చేస్తాడంటే, దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కడికి ఆయన తన అక్కరత ఏంటో చూస్తాడు. వాట్ ఈస్ హిజ్ నీడ్, నాట్ యువర్ నీడ్. కొంతమందికి బలహీనత ఏంటంటే, ఇప్పుడు మీ అవసరం ఏదో ఉందనుకోండి, వెంటనే నేను దానికి సంబంధించి ఏదో నేను తీర్చేస్తాను అన్నాను అనుకోండి, మీ అవసరం తీరిపోదు. కానీ నువ్వు ప్రభు నమ్ము, నన్ను నమ్ముతావు, నువ్వు ప్రభు మీద ఆధారపడు. ఇక్కడ ఎవరైనా ఆర్థికమైన సమస్యలు ఉండేవారికి కొంచెం తెలివి తక్కువ క్రైస్తవ నాయకులు ఏం చేస్తారంటే, క్రైస్తవ నాయకులు అంటే పెద్దవాళ్ళు అనుకోకండి, అంటే మిమ్మల్ని నడిపించే వాళ్ళు అంటారు కదా, ఈ సిస్టర్ నేనే నడిపించాను, ఈ బ్రదర్ని ఆ వల్లే బాప్తిని తీసుకున్నాడు, ఈ బ్రదర్ని నేనే చర్చిలో దూర్చాను, ఇలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి జరగవండి. అంటే క్రైస్తవ విశ్వాసపు జీవితాలలో దేవుని యొక్క పద్ధతి వ్యతిరేకంగా ఉందన్న విషయం నువ్వు గమనించు. అంటే అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఏ ఒక్కరైనా కూడా ఆత్మీయ అవసరతలు తీర్చబడడానికి ప్రయత్నం చేయకుండా శారీరక అక్కరతలు తీర్చేది సంఘం కాదు. సంఘము శారీరక అవసరతలు తీర్చడానికి స్వయం శక్తిని పొందుకుంటుంది. చర్చ్ విల్ హెల్ప్ ఓన్లీ చర్చ్. అలా తయారు చేయబడాలి తప్ప బయట నుంచి వచ్చే వ్యక్తికి వెంటనే నేను ఏదో హెల్ప్ చేసేసి వాళ్ళు దేవుని దగ్గర తెచ్చేస్తారంటే వాళ్ళు కొద్ది రోజులు ఉంటారు, తర్వాత నీవు దేవుడు అయిపోతావు, ఇక మరి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అవసరమైతే సిస్టర్ గారు ప్రార్థన చేయడం నీకు చేస్తారు, దేవునికి చేయరు. నువ్వు వాళ్ళు ప్రేయర్లో నడిపించుకుంటూ ఉంటావు అంతే. దాని పేరు బలపరచుట. ఇది ఒక మోసం. బలపరుస్తూ నడిపిస్తూ ఉంటావు, ఎప్పటికీ వాళ్ళు యేసుప్రభు దగ్గరికి రారు, నీ చుట్టే తిరుగుతారు, జాగ్రత్త. అందుకే యోహాను సువార్త 8:36 చూద్దాం. John 8:36 చాలా మంది వచ్చారండి, అందరి విషయంలో ఆయన ఒకే మాట చెప్పాడు. యోహాను సువార్త 8:36 కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా కుమారులు చేయాలా, పాస్టర్లు చేయాలా? ఎవరు చాలా మంది ఎవరు స్వతంత్రులుగా అవుతారు? టీవీలు చూసేటప్పుడైనా మీరు ఛానల్ మార్చేయాలి, లేకపోతే టీవీ బంద్ చేయాలి, ఆ కేబుల్ పీకేయాలని మీకు అనిపించట్లేదంటే మీకు వాక్యం తెలియకపోవడమే. ఆ కిందన అకౌంట్ నెంబర్లు రాస్తూ ఉండగానే చెప్తూ ఉంటారు వాళ్ళు, మేము 5,000 అప్పులో వచ్చాం, అప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు మా కొరకు, ఆర్థిక ఆశీర్వాద సభది, వెంటనే నువ్వు ఇచ్చి చూడు శోధించన్నాడు, నేను ఇచ్చేశాను, ఇంటికి వెళ్ళగానే 5 లక్షల చీటీ వచ్చేసింది నాకు. ఏమండి, నీ జీవితంలో నిన్ను మోసం చేసేటువంటి కమర్షియల్ యార్డ్ ఏదైతే ఉందో అది క్రిస్టియన్ యాడే, దానికి బోల్డ్ ఛానల్స్ ఉన్నాయి. దయచేసి ప్రేరేపించబడకండి, ప్రభు వైపు చూడండి, వాక్యాన్ని చూడండి, క్రీస్తుని పట్టుకోండి, యేసుని పట్టుకోండి. ఎండ్ టైమ్స్ లో యేసు రహిత సువార్త ప్రకటించబడుతుంది. యేసు కొరకు జీవించే సువార్త లేదు, యేసులో నిలిపే సువార్త లేదు, యేసును దాటించి యేసు పేరు చెప్పే సువార్త నడుస్తుంది. దయచేసి దాని నుంచి నువ్వు బయటికి రా. పాపానికి పాప జీతానికి లోకంలో ఉన్న ప్రతి దాసుడు బయటకు వచ్చి క్రీస్తు ద్వారా స్వతంత్రుడు అవ్వాలి. యేసు ద్వారానే స్వతంత్రుడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులు చేస్తేనే మీరు స్వతంత్రులకు అవుతారు. మనుషులు కాదు, వ్యక్తులు కాదు, పరిస్థితులు కాదు, ఎప్పటికీ కాదు. కానీ నా దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయన్నారు, వాటి గురించి కూడా జాగ్రత్తగా ఉంచుకోండి. చాలా మంది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం చెప్తున్నాను. క్రైస్తవ కుటుంబానికి శత్రువులు ఎవరు? క్రిస్టియన్స్ కి శత్రువులు ఎవరు? మీ ఇంటి పక్క గురించి చూడకండి, క్రైస్టియన్ క్రైస్తవ్యానికి చూడండి. క్రిస్టియానిటీకి ఇప్పుడు పెద్ద శత్రువులు ఎవరు? బద్ధ శత్రువులు ఐసిస్. ఏం మీరు వినలేదు ఇప్పుడు ఐఎస్ఐఎస్ఐ ఎవరు ఇప్పుడు? ఇప్పుడు ముస్లింస్ అందరూ కూడా ఏకమైపోయి ఆయా ప్రదేశాల్లో వ్యాస్ రిక్రూట్మెంట్ చేసుకుని 10 మంది క్రైస్తవులు చంపితే వాడి ఇంటికి 2 కోట్లు ఇస్తున్నారు, 10 మందిని చచ్చిపోచాలి. అదే 2 యూదుల్ని చంపితే 20 కోట్లు ఇస్తున్నారు. ఆ బోల్డ్ మంది క్రైస్తవులు వెళ్ళి జాయిన్ అవుతున్నారు దానిలో. పోతే పోయింది, మా ఇంట్లో సఫర్తానని చచ్చిపోయినా దేవుడు చూసుకుంటాడులే అని అనేక మంది ఈ సిరియా మీద, పాలస్తీనా మీద, ఇజ్రాయెల్ మీద, అలాంటి ప్రదేశాల్లో జరుగుతున్న అనేక దాడులు ఈ ముస్లిం తీవ్రవాదు. నిజానికి మన భారతదేశంలో తీవ్ర మనకి శత్రువులు ఎవరు? మన గవర్నమెంట్ ఎవరు? బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు. ఈవెన్ క్రైస్తవులు శత్రువులు ఉంటారు? అసలు ఉంటారా? క్రిస్టియానిటీ శత్రుత్వానికి ఏమైనా సహాయం మనకి ఏం చెప్తుంది? శత్రువు కొరకు మనం ఏం చేయాలి? వాడు కొడితే ఏం చెప్పాలి? ఈ చంపి కొడితే, అటు తిడితే ఏం చేయాలి? అటు చెప్పిస్తే మరి నీకు శత్రువు ఎవడు ఉంటాడా? ఇప్పుడు చెప్పండి, ఐసిస్, బీజేపీ, బజరంగ దళ్ళు, ఆర్ఎస్ఎస్ మీకు శత్రువులా? మీకు తెలుసా, ప్రపంచ ప్రార్థనా దినంలో తెగ ప్రార్థన చేస్తున్నారు వీటి కోసం. విపరీతమైన ప్రార్థన పొద్దు నుంచి రాత్రి వరకు. ప్రభు బీజేపీని మార్చాట, బీజేపీని ఎందుకు మార్చాలి? నీ క్రైస్తవ్యాన్ని మార్చుకోకుండా ఉంచుకోవచ్చుగా? నిలబడినప్పుడే కదండి నీ క్రైస్తవ్యం బయటకు వచ్చేది. వాడిని బుర్ర పగలగొట్టినప్పుడే కదా నోట్ల నుంచి మాట రాకుండా ఆ దేవునికి స్తోత్రం అని చెప్పి, ప్రభు వీడిని దీవించని, ప్రభు నన్ను చేర్చుకో అని చెప్పి నువ్వు వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చే వాళ్ళని వదిలేసి నీ ఈ విశ్వాసానికి పరీక్షలా కలుగుద్ది? ఎట్టి పరిస్థితుల్లో కుమారుని ద్వారా నీకు నీ దొడ్డివి కానివి చాలా ఉన్నాయి. వాది విషయంలో జ్ఞానము కలిగి దేవునికి ఇష్టమైనటువంటి మంచి పద్ధతుల్లో నువ్వు వాళ్ళు గనక రక్షించుకున్నా ఉంటే అక్కడ దేవుడు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం వినండి, గొర్రెకి గుర్తు పట్టడానికట ఆ చర్మానికి కింద ఏం చేస్తారంటే ఒక ముద్ర వేస్తారు, ఓ నంబర్ వేస్తారు చెవికి ట్యాగ్ వేసి. జీపీఆర్ఎస్ లో ఆ గొర్రె ఎక్కడ ఉందో కూడా దాని పొజిషన్ చెక్ చేయొచ్చండి, ముద్ర వేస్తారు. ఈరోజు మనకు కూడా యజమానికి సంబంధించిన ఒక ముద్ర ఉంది, అదేంటో తెలుసా? గొర్రె పిల్ల రక్తములో కడుగుకొని ఉతుకుకొని శుభ్రపరచబడిన ముద్ర, అది ఉందా లేదా చూసుకో. చర్చికి మెంబర్షిప్ ఉందా లేదా, కానుకలు ఇచ్చేటప్పుడు ఆ లిస్టులో నీ పేరుందా లేదా, ఫలానా పెద్దదానికి నువ్వు స్పాన్సర్వా కాదా, టీవీలో నీ ఫోటో పడిందా లేదా, ఇవన్నీ పక్కకు పెట్టాయి. క్రీస్తు రక్తంలో నువ్వు ఉతుక్కున్నావా లేదా, ముద్ర ఉందా లేదా? దట్స్ వన్. దట్ ఈస్ వాట్ ద బ్యాప్టిజం, దట్ ఈస్ వాట్ ద కమ్యూనియన్, దట్ ఈస్ వాట్ ద చర్చ్, దట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. నీ జీవితంలో క్రీస్తు అంత ప్రాముఖ్యమైన కడగబడిన ముద్ర ఉందా? ఈ గుర్తు నీకు లేకపోతే ప్రకటన గ్రంథంలో 7:14 ప్రకారం నువ్వు ఆయన దగ్గరికి ఎంటర్ అవ్వలేవు. యు కెనాట్ ఇన్ ద గాడ్, వెళ్ళావు. వెళ్ళాలి అనంటే నీకు ఈ ముద్ర కనపడాలి. రెండవ విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు వేసే ముద్ర. మొట్టమొదటిది బాహ్య రుజువు, రెండవది అంతరంగ రుజువు. ఎస్కేలు 36:26 ఆయన చెప్తున్నాడు, నేను ఒక నూతన హృదయాన్ని ఇస్తాను. ఎస్కేల్ 36:26 నూతనమైన హృదయాన్ని నీకు ఇస్తాను. చదవండి ఒకసారి ఎస్కేల్ 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు. 36:26 రాతి హృదయాన్ని తీసివేసి. ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? దిస్ ఇస్ ఫ్రమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు వేసే నీకు కనబడని ముద్ర, మొదటి ముద్ర కడగబడిన, కొనబడిన, శుభ్రపరచబడిన అనుభవపు ముద్ర. ఇది బాహ్య రుజువైన బాప్తిజమము, క్రీస్తు రక్తంలో నీకు కమ్యూనియన్ అంటే ఆ ప్రభు బలంలో చేపెట్టుట, సంఘములో నీవు అభివృద్ధి చెంది వాక్యములో పరిదుగుట. రెండవది పరిశుద్ధాత్మ దేవుడు నీలో ముద్రించేటువంటి అంతరంగ స్వభావములో నీకు నూతన మనస్సు. నీకు ఈ రెండు ముద్రలు నీకు గనక లేకపోతే, కనపడకపోతే, చూపించుకోకపోతే, ఎరగకపోతే నీ భక్తికి సవాలే. రాతి హృదయం తీసేసి ఏం తీసేసి, ఒకసారి చెప్పండి, నేను ఇంతే అనండి, ఒకసారి నేను మారను, నేను ఇంతే, నన్ను ఎవడో మోసం చేయలేడు, నేను మారనను అంతే, నువ్వు ఎక్కువ మాట్లాడుకు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు, మారాలంతే అంటాడు. ఏమంటాడు, కఠినమైన హృదయం ఏం చేస్తాడు, రాతి హృదయం కొన్ని చోట్ల బండలాగా రాయిలాగా, ఏం కరగవా, మనం అంట నువ్వు కరగవా, రాయి కరుగుద్దా, భూక అదేదో అగ్నిపర్వతం వెలకనం పగిలితే అప్పుడు కరుగుద్ది రావా, లేకపోతే మనం చాలా ఎవరున్నారు ఇక్కడ స్టబెండ్గా మాట్లాడరేమండి, స్టబెండ్గా ఎవరు లేరా, ఎవరు లేరు, అందరూ పరిశుద్ధాత్మ మారిపోయారా, ఇది పరిశుద్ధుల సభ అయిపోద్ది. ఇప్పుడు చాలా ప్రదేశాల్లో నువ్వు ఎంత కఠినంగా ఉన్నావో తెలుసా, నేను ఇంతే, నేను మారను, నన్ను ఎవడు మార్చలేడు, దేవుడు దిగొచ్చినా కూడా మాట్లాడండి, మీ డైలాగులే మాట్లాడుతున్నాను, దేవుడు దిగొచ్చినా నన్ను ఎవడు, నేను ఇంతే. బాహ్య రుజువు గురించి నువ్వు సంఘంలోకి రావడం వల్ల నువ్వు క్రైస్తవుడు అయిపోయి ఉండొచ్చు, అంతరంగ రుజువు అయిన క్రైస్తవ్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా పొందుకునే ఆ ఒప్పుకునే స్వభావం, లోబడే స్వభావం, మనసు మార్చుకునే నూతన స్వభావం నీ హృదయంలో నీకు వచ్చేటట్లు దేవుడు నీకు చేయాలని ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడైతే నీ జీవితంలో ఈ రెండు మార్పులను నీ సంఘం నిన్ను తీసుకురాలేకపోతే, నువ్వు వెళుతున్న సంఘం నిన్ను పరలోకం చేర్చదు. దట్ బిగ్ పాస్టర్, బిగ్ చర్చ్, బిగ్ బ్యానరు, బిగ్ బిల్డింగ్ నిన్ను ప్రభు దగ్గరికి తీసుకురాలేదు, ప్రభు రాజ్యంలోకి వెళ్ళనివ్వవు. దెర్ షుడ్ బి ఎక్స్టర్నల్ అపీరెన్స్ ఆఫ్ ఎ క్రిస్టియానిటీ అండ్ దెర్ షుడ్ బి ఇంటర్నల్ అపీరెన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ వాల్యూస్. నీ అంతరంగ స్వభావం మారకుండా, బాహ్య స్వభావంలో వధించబడిన గొర్రె పిల్లకు ఆ ఉతకబడిన అనుభవంలోకి నువ్వు రాకుండా నీ జీవితంలో నువ్వు ముందుకు వెళ్ళలేవు, వెళ్ళలేవు. వెళ్ళడానికి ప్రభు నీ సహాయం అడుగుతున్నాడు. ఆ పరిస్థితులకు తగినట్టు నీ జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకురా. ఈరోజు ప్రతి సమయంలో కూడా నీ జీవితం అంతా గుర్తించాల్సిన కృప ద్వారా రక్షించిన దేవుడు నిన్ను కృపలోనే పరలోకంలోకి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. మనుషులు, సంఘాలు, వ్యక్తులు, బిల్డింగ్లు, షోలు నిన్ను కృపలో పైకి వెళ్ళకుండా ఆపేస్తే తప్పెవరిది, నీదా, దేవుందా? చిక్కుబడకండి మనుషుల కట్టుబాట్లకు, చిక్కుబడకండి మనుషుల పద్ధతులకు, బోధనా విధానాలకు, చిక్కుబడకండి. దొంగలను గుర్తించండి, దొంగతనము, హత్య, నాశనం చేసేవాడిని గుర్తించండి. మేలు, క్షేమము కలిగించి నిన్ను దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళి, నీతిలో, కృపలో నిన్ను వెతికి దేవుని దగ్గరకు తీసుకుని వెళ్ళే యేసుని పట్టుకోండి, యేసు ద్వారా నడిపించబడి. నువ్వే చర్చలో ఉన్నా నీకు భయం ఉండదు అప్పుడు, అంతేగాని మనుషుల మధ్యలో, నీ విశ్వాస జీవితంలో, ఎక్కడెక్కడో పరిస్థితుల మధ్య. కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బోధలతోనూ బోధనలతోనూ తృప్తి పొందకండి. ప్రభువు సమూయేలుతో మాట్లాడినట్టు నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుతో మాట్లాడిన దేవుడు నీతో మాట్లాడతాడు. నీ జీవితంతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. పౌలుతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. బోధలతో తృప్తి పొందకండి, ప్రదేశాలతో తృప్తి పొందకండి, పరిస్థితుల మధ్య నేను బానే ఉన్నాను మంచి క్రిస్టియానని ఆశపడకండి. నీ క్రీస్తు కొరకు నీ జీవితమే సమర్పించుకున్న స్థాయికి నిలబడి, నేను నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళగలను అనే ధైర్యపు భరోసాకి దేవుని దగ్గరికి రండి. ప్రార్థన చేద్దాం. ప్రభువు అట్టి సహాయంలోకి మనల్ని నడిపించమని కృప కొరకు వేడుకుందాం.